ప్రియమైన బంధువులారా, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం 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 నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి హరి శంకర, జయ జయ శంకర. ప్రియమైన ఆత్మబంధులారా, ఈసారి ఎప్పుడైనా విజయవాడలో సభలు పెడితే శీతాకాలంలోనే పెడతాం. రామలంగారెడ్డి గారు అని వారు బెదవాడ కాదు, బ్రేజ్వాడ అని. హియారెడ్డి గారు బెదవాడ గురించి మాట అన్నారు, ఇది బెదవాడ కాదు బ్రేజ్వాడ అని. నరసింహరాజు గారు ఈ శివాలయం నిర్మించారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ శివాలయం నిర్మించటమైంది. తర్వాత ఇక్కడ అర్చన కూడా శాస్త్రవ్యక్తంగా ఇక్కడ అర్చన చేస్తున్నారు. ఈ పక్కనే మీరు వెళ్ళేటప్పుడు రామాలయం కూడా ఉంది, పురాతనమైన ఆలయం. ఈ పక్కనే మీరు వెళ్ళేటప్పుడు రామాలయం కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. దీనికి శివాలయానికి నేర్చే రామాలయం ఉంది. దేవుడు దేవుడు అంటే ఏమిటంటే దివ్య గుణాలు గలవాడిని దేవుడు అంటారు. ఎవరైనా ఒకరిని చూపించి వాడు దేవుడితోటి సమానం అంటారు అనుకోండి, అంటే మంచి గుణాలు ఉన్నవాడిని, మంచి పనులు చేసేవాడిని, మంచి ఆలోచనతో ఉన్నవాడిని, మంచి సంకల్పనతో ఉన్నవాడిని వాడు దేవుడు అవడు, దేవుడితోటి సమానం అంటారు. దేవుడు అంటే దేవుడే. ఏ మనిషి దేవుడు అవ్వడు, దేవుడితోడు సమానం అవ్వచ్చు. దేవుడితోడు సమానం అవ్వటం వేరు, దేవుడు అవ్వటం వేరు. దేవుడితోడు సమానమైన వాడి చేతిలో అడ్మినిస్ట్రేషన్ ఉండదు, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ దేవుడు దేవుడు అంటే దివ్య గుణాలు గలవాడు, దివ్య గుణాలు గలవాడు, కళ్యాణ గుణాలు గలవాడు వాడు దేవుడు. అంచేత మనం కూడా దేవుడితో సమానం అవ్వచ్చు. మామూలుగా అంటారు కదా, ఎవరైనా మంచి పనులు చేసి సహృదయం ఉండి సద్బుద్ధి ఉన్న వాళ్ళకి ఈశ్వరార్పితమైనటువంటి ఈశ్వరార్పి బుద్ధితో కర్మలను ఆచరించే వాళ్ళని వాడు దేవుడితో సమానం అని దేవుడు అంటారు, దేవుడితో సమానం అంటారు. మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనకు కలుగుతుందా కలగదని ఎవరు సందేహం పెట్టుకోదు. అందరూ జ్ఞానానికి వారసులే, అందరికీ జ్ఞానం కలుగుతుంది. అది సందేహం పెట్టుకోవాలి. మీకు సందేహాలు పెరుగుతున్నాయనుకోండి, ఈశ్వరుడి మీద మీకు శ్రద్ధ తగ్గిపోయిందని, విశ్వాసం తగ్గిపోయిందని అర్థం. భగవంతుడి మీద మనకి విశ్వాసం తగ్గిపోయినప్పుడు, శ్రద్ధ తగ్గిపోయినప్పుడు వచ్చిందంటే సందేహాలు పెరుగుతాయి. భగవంతుడు ఉన్నాడా లేదా రోజు అనుమానం వస్తాననుకోండి, మనకు శ్రద్ధ తగ్గిపోతుందని అర్థం. శ్రద్ధ లేని వాడికి, విశ్వాసం లేని వాడికి సమాధానం కుదరదు. ఈశ్వరుడని ఒకడు ఉన్నాడు, దేని ఈశ్వర. ఆ ఈశ్వరునే భక్తులందరూ ఈశ్వరుడని దేన్ని అంటున్నారు, అదే బ్రహ్మం. జ్ఞానులు బ్రహ్మం బ్రహ్మం అంటారు, భక్తులు ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు బ్రహ్మమును విడిచిపెట్టి ఉండడు. కొంతమంది నరనారాయణ సేవ రెండూ చేస్తారు. నారాయణుడు రెండు చేతితోటి, ఒక చేతితోటి నారాయణ పట్టుకుని ఒక చేతితోటి నరుడికి సేవ చేసుకుంటూ ఉంటారు. ఆ నరుడి సేవ అయిపోయిన తర్వాత రెండు చేతులతోటి నారాయణ పాదాలను పట్టుకుంటారు. నరనారాయణ సేవ అని కొంతమంది ఇక్కడ నర రూపంలో ఉన్న నారాయణుడికి సేవ చేసుకుంటూ నారాయణ పొందుదామని చూస్తారు. వాడే నారాయణుడు, ఆయన నారాయణుడు. నరుడు పొందే గమ్యం ఆయన, దట్ విచ్ ఈజ్ ఆయుధం. ఏదైతే ఉందో అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా ఏదైతే ఎప్పుడు ఉందో అదే ఆయన, అదే బ్రహ్మం, అదే సత్యం. అదే మంత్రప్రశ్నలో చెప్పారు కదా, తత్ బ్రహ్మం తత్ సత్యం తత్ సర్వం తత్ నారాయణ అంత నారాయణ. నరుడు నరుడు పొందవలసినటువంటి గమ్యం ఆయనం నారాయణం అంటే దట్టు. ఏదైతే ఉందో ఉండటమే దేవుడు, ఉండటమే బ్రహ్మం, ఉండటమే సత్యం, ఉండటమే సర్వం, ఉండటమే అదే నారాయణుడు. ఆయన ఏదైతే ఉందో దాన్ని పొందటమే నరుడి యొక్క గమ్యం. అదే నారాయణ 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 అంటే అది నారాయణ శబ్దంలో అది ఆ మంత్రంలో దాన్ని అష్టాక్షరి అంటారు, మహామంత్రం అంటారు, మంత్ర రాజ్యం అంటారు. వైష్ణవులు ఎక్కువ నారాయణాక్షరాక్షరి చేస్తూ ఉంటారు. పంచాక్షరి అష్టాక్షరి మంత్ర ఈ రెండు కూడా మంత్రాలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అంచేత మీరు అందరికీ జ్ఞానం కలుగుతుంది. మనకి బ్రహ్మము తెలుస్తున్నా లోపల ఏదో ఈశ్వరుడు మనకి ఉన్నాడని అంటున్నారు. అందరి హృదయాల్లో నేను ఈశ్వరుడు నేను అంతర్యామిగా ఉన్నానని చెప్తున్నాడు. ఈ అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని వదిలటం మానేసి దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతాడు. ఏమీ లేదు, మనకు మనసు తెలుస్తుంది కదా, లోపల ఉన్న బ్రహ్మం వదిలేయండి. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. మనస్సు బాగా తెలుస్తుంది కదా, మీకు శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. లోపల వస్తువు ఏదో ఉందని అంటున్నారు, ఉందని అంటున్నారు, ఆ దర్శించిన వాళ్ళు చెప్తున్నారు ఉందని చెప్తున్నారు. నిజంగా అక్కడ ఉంది కాబట్టి మహర్షికి గోచరించింది. నిజంగా అక్కడ ఏది లేకపోతే వాళ్ళకి గోచరించదు. నిజంగా లోపల ఏది లేకపోతే, ఒక అమృత వస్తువు లేకపోతే, మృత్యు ఎలా ఉంటుందో తెలియని వస్తువు లోపల లేకపోతే వాళ్ళకి కనిపించదు. దాని ఏదో ఉంది కాబట్టి వాళ్ళు దర్శనం చేశారు. లేని దాన్ని ఎవరు దర్శనం చేస్తాడు? దర్శనం చేయలేదు. మనస్సు ఉంది మనకి, ఆ మనస్సు కూడా ఆత్మే, మనస్సు కూడా ఆత్మే. మనస్సు ఆత్మ ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. మన మనస్సు తెలుస్తుంది కదా, మన మనస్సు బాహ్యమార్గానికి వెళ్ళినప్పుడు జీవుడు అవుతున్నాడు వాడు. మన మనస్సుకు అంతర్దృష్టి కలిగితే, మన ఇంద్రియాలకి మన మనస్సుకి అంతర్దృష్టి కలిగితే, అంతర్ముఖత్వం కలిగితే ఆత్మ అవుతుంది. మనస్సు బయటకు వస్తే జీవుడు, లోపలికి వెళితే ఆత్మ అంతే. మీకు మనస్సు తెలుస్తానని తెలియని విషయం వదిలేయండి. తెలియని విషయం గురించి రాపాడించకూడదు. మనస్సు ఇంద్రియాలు ద్వారా బయటకు వెళ్తామనుకోండి, అదే జీవుడు. మనస్సు బాహ్యముఖాన్ని కాకుండా అంతర్ముఖం వస్తామనుకోండి, ఇంద్రియాలు కూడా అంతర్ముఖత్వం వస్తామనుకోండి, మనస్సు కూడా అంతర్ముఖం, ఈ మనస్సు ఆత్మకారం చెందుతుంది. అప్పుడు మీకు సుఖం అంటే ఏంటో తెలుస్తుంది, శాంతి ఏంటంటే తెలుస్తుంది. అంటే ఈ మనస్సుని మనం ఉద్ధరించుకోవటంలో ఉందంటే మనస్సు తెలుస్తుంది కదా మనకి, దానికి మనస్సుని మనం మన మనస్సు చేత మనం ఉద్ధరించకపోతే ఎవరు వచ్చి ఉద్ధరిస్తారు మనల్ని? మన మనస్సును మనం బాగు చేసుకోవాలి, మన మనస్సుని మనమే బాగు చేసుకోవాలి, మన మనస్సుని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరు వచ్చి మన దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర మన మనస్సును ఉద్ధరించదు, మన దగ్గర ఉన్న పాండిత్యం మన మనస్సును ఉద్ధరించదు. అసలు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనం బాగుపడాలి, మనం ఆ లోపల బ్రహ్మస్థితి పొందాలి, ఆ సుఖస్థానాన్ని మనం పొందాలి, ఆ శాంతి స్థానాన్ని చేరుకోవాలి. ఆ సంకల్పం కూడా ఈశ్వరానుగ్రహం లేకపోతే రాదు, ముట్టినా రాదు. ముట్టినా రాదు. మీరు మనం చెప్పుకునేది సైన్సే, ఇది ప్రాక్టికాలిటీ. మనం ఊహల మీద ఆధారపడి ఎప్పుడు సబ్జెక్ట్ చెప్పుకోవటం లేదు, ఊహల మీద ఆధారపడి సబ్జెక్ట్ చెప్పుకోవటం లేదు, ప్రాక్టికాలిటీ. ఉదాహరణ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ మీకు తెలుస్తూ ఉంటుంది. నా మనసులో ఏముందో మీకు తెలియదు, నాకు తెలుస్తూ ఉంటుంది. నా కడుపు నొప్పి వస్తే నాకు తెలుస్తుంది కానీ మీకు తెలియదు, మీ కడుపు నొప్పి వస్తే మీకు తెలుస్తుంది. మీ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది. నా కడుపు నొప్పి వస్తే నాకు తెలుస్తూ ఉంటుంది, కానీ మీ కడుపు నొప్పి వచ్చినప్పుడు నాకు తెలియదు. మీ మనసులో దోషం ఏదైనా ఉంటే నాకు తెలియదు, మీకు తెలియదు. మీకు ఏదైనా గుణం ఉన్నా నాకు తెలియదు. మీ మనసులో ఏదైనా దోషం ఉందనుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది కదా. ఇతరుల మాట వదిలేయండి, మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది. ఏమండి మీ మనసులో ఏ దోషం మీకు తెలుస్తుంటే ఆ దోషాన్ని తొలగించుకోండి, మీరు బ్రాహ్మణ స్థితి కలుగుతుంది. అంతకంటే ఏం లేదు. మీ కడుపు రేపు వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. అలాగే మీ మనసులో మీ బుద్ధిలో ఏ దోషం ఉందో మీకు తెలుస్తుంది కదా. ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా. భేద బుద్ధి ఎందుకు బాహ్యముఖానికి వస్తుంది బుద్ధి, అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇతరులకు మీ పక్కన కూర్చుని వాళ్ళకి తెలియదు, మీకు తెలుస్తూ ఉంటుంది. మీ బుద్ధిలో దోషంలో మన బుద్ధిలో ఈ దోషం ఉంది, ఈ దోషం నుంచి మనం విడుదల పొందాలి. అందుకే అభ్యాసం, అందుకే వైరాగ్యం, అందుకే భక్తి, అందుకే సత్పురుష సహవాసం. అలా బుద్ధిలో ఉన్న దోషం మీ పద్ధతిలో మీరు ప్రయత్నం చేసి అందులో నుంచి విడుదల పొందారనుకోండి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీకు గోచరిస్తుంది. మీరు ఋషి అవుతారు, యోగి అవుతారు. వ్యక్తి భావం లేని అహంభావం లేని వాడిని జ్ఞానం అంటాం, వికారాలు లేని వాడిని యోగి అంటాం, ఈశ్వరార్పిత బుద్ధి ఉన్నవాడిని భక్తుడు అంటాం. యోగి ఏంటి, యోగి అంటే ఇంకా అది నిర్వికారంగా ఉన్న వాడిని యోగి అంటాం. ఆ వ్యక్తి భావన లేని వాడిని, ఆ బాడీ బౌండ్ అయి పర్సనాలిటీ లేని వాడిని జ్ఞాని అంటాం. కర్మఫలకాంక్ష లేని వాడిని కూడా యోగి అంటాం. ఫలకాంక్ష లేని వాడిని కూడా యోగి అంటాం. వాడిని కర్మయోగి అని అంటాం, వాడి యోగి అని అంటాం. మన మనస్సు ఉంది, ఈ మనస్సుని మనం వాసనారహితం చేస్తే అది ఆత్మ. తెలియని విషయం వదిలేదు. ఇప్పుడు మన మనస్సు బుద్ధిలో దోషాలు మనకు తెలుస్తున్నాయి కదా. మన బుద్ధిలో దోషాలు, ఆ దోషాలను మన మనస్సు నుంచి దోషాల నుంచి విడదీస్తాం అనుకోండి, మనస్సులోని దోషాల నుంచి మనసును విడుదల చేస్తామనుకోండి, అప్పుడే అక్కడ అది ఆత్మకారం చెంది. మనసులోని దోషాలను దాని దోషాల నుంచి విడుదల చేయమనుకోండి, అది బాహ్యముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ద్వారా ఇంద్రియాలు వేరే లోకంలోకి వెళుతూ ఉంటుంది, బాహ్యంగా వెళుతూ ఉంటుంది. అంటే మనం జాగ్రత్తగా చూసుకుని ఎవరి బుద్ధిలో అంతర్దృష్టితోటి, లోపల చూపుతోటి, లోపల దృష్టితోటి ఎవరి బుద్ధిలో ఏ దోషాలు ఉన్నాయో చూసుకుని ఆ దోషాల నుంచి విడుదల పొందటమే అదే జీవిత గమ్యం. ఆ విడుదల పొందిన వెంటనే ఉన్న వస్తువుని మీరు కనిపెట్టక్కర్లేదు, వెంటనే ఉన్నది ఉన్నట్టుగా మీకు గోచరిస్తుంది. అంటే మనస్సుని వాసనారహిత్యం చేస్తే అది ఆత్మ, ఆ మనస్సు ఆత్మకారం పొందుతుంది. మనస్సును వాసనారహిత్యం చేయలేదు అనుకోండి, ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బాహ్యం ఉన్నదంతా ఇక్కడే ఉంది, మనం పొందవలసింది ఇక్కడే ఉంది. కానీ మనం బాహ్యముఖంగా ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అనుకోవటం అది రకమైన మాయ. అంటే అదే మాయ, ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఏది లేదు, ఎక్కడ ఏమి లేదు. మన వాసన యొక్క వేగం వల్ల అలా అనిపిస్తూ ఉంటుంది, మన బలహీనత యొక్క వేగం అలా అనిపిస్తూ ఉంటుంది. ఇదే రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, లోపల ఈశ్వరుడు ఉన్నారని చెప్తున్నారు, బ్రహ్మ పదార్థం ఉందని చెబుతున్నారు, మరి ఉంటే నాకు ఇంటికి కనిపించటం లేదని. అప్పుడు భగవాన్ వింటున్నారని, నీ వాసన యొక్క వేగంలోంచి, నీ అలవాట్ల యొక్క వేగంలోంచి, నీ దేహాత్మ బుద్ధిలోంచి నీ విడుదల రా, విడుదల పొందు, అక్కడ ఉందో లేదో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇతరుల యొక్క ఇతరులు చెప్పిన మాటలతో నువ్వు ఆధారపడక్కర్లేదు. నీ అలవాట్ల యొక్క వేగంలోంచి, వాసన యొక్క వేగంలోంచి, బలహీనతల యొక్క వేగంలోంచి నువ్వు విడుదల పొందు. అక్కడ ఉన్నది ఏదో ఇతరుల శాస్త్రం మీద కూడా నువ్వు ఆధారపడక్కర్లేదు, ఉన్నది నీకు ఉన్నది ఉన్నట్టుగా గోచరిస్తుంది. వశిష్ఠుడు, యోగ వశిష్ఠుని ఒక మాట చెప్పాడు, ఇనుమైనా ఏదో రోజుకు పోతుందట, ఇనుమైనా ఏదో రోజుకు నశించిపోతుందట, ఆశ నశించదని. మనకి డబ్బు పెరిగి కొద్ది లోభిత్వం పెరిగిపోతూ ఉంటుంది. మనకి డబ్బు పెరుగుతుంది అనుకోండి, డబ్బు పెరుగుతా అంటే బుద్ధి, డబ్బుతో పాటు బుద్ధి పెరిగితే పర్వాలేదు, బుద్ధి పెరగదు, లోభిత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఈ మధ్య మన ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట చెప్పాడు, ఎవరు వ్యాపారాలు చేసుకున్నా, ఎవరు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకున్నా, ఆర్థిక శాఖ మంత్రి చెప్పాడు మన రెండు రోజులు అయింది, ఎవరు పెద్ద పరిశ్రమలు పెట్టుకున్నా, ఎవరు వ్యాపారాలు చేసుకున్నా, ఎవరినో ఉద్ధరించడం కోసం వాళ్ళు చేస్తారని మీరు అనుకోవద్దు. వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ సమాజాన్ని వాళ్ళు ఉద్ధరిస్తారని, ఏ ధనవంతులు సమాజాన్ని ఉద్ధరిస్తాడని మీరు అనుకోవద్దని ఈ మధ్యన ఒక ఆర్థిక శాఖ మంత్రి చెప్పాడు. ఒకటి పెద్ద పరిశ్రమ పెట్టచ్చు, వాడు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాడని మీకు కనిపెట్టుకోండి, వాడు లాభం కోసం వాడు పరిశ్రమ పెట్టుకున్నాడు. వాడేదో సమాజాన్ని ఉద్ధరిస్తాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడని కనిపెట్టుకుండొద్దు. మీకు మీరు కష్టపడి పని చేసుకుని మీ బాగేదని మీరు చూసుకోండి. భగవద్గీతలో కూడా చెప్పాడు, ఎవడ మీదకి ఆడే ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు వచ్చి ఉద్ధరిస్తారని కనిపెట్టుకున్నాను, మీటింగ్ ఉండద్దు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మనకి ఈ మూడు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఇది మాట, చేత, ఆలోచన. మన మనస్సు ఉంది కదా, అది ఆ మనస్సును సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మాట సద్వినియోగం చేసుకోవాలి, చేత సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెడితే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మనకి లేని అవకాశాలు లేనీ లేవు, ఉన్నవి సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. అంటే వశిష్ఠుడు చెప్తాడు, నూనె నశిస్తుంది కానీ ఆశ నశించదు, తృష్ణ నశించదు నీకు. పైగా నీకు వస్తువులు పెరిగి కొద్దీ తృష్ణ పెరుగుతూ ఉంటుంది, డబ్బు పెరిగి కొద్దీ నీకు బుద్ధి పెరగకపోయినా ఆశ పెరుగుతూ ఉంటుంది. అంటే తృష్ణ నశి, నీకు ఎంతకాలం అయితే తృష్ణ నశించదు అంతకాలం నువ్వు పునర్జన్మలు వస్తూ ఉంటాయి, శవాన్ని మోస్తూ ఉండవలసింది. భగవంతుడు మనకి ఏదైతే అవకాశాలు ఇచ్చాడో అవకాశాన్ని కొంచెం సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. నరసేవ, నారాయణ సేవ. నరుడు ఎవడు? నారాయణుడే నర రూపంలో ఉన్నాడు. కొంతమంది నరసేవ, నారాయణ సేవ రెండూ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సైమల్టేనియస్గా. నర రూపంలో ఉన్నవాడు కూడా నారాయణుడే, ఈ జీవరూపంలో ఉన్నవాడు కూడా నారాయణుడే. ఆయన వాసనారహిత్యం చేస్తే వాడే నారాయణుడు, వాడు నారాయణ స్వరూపుని పొందుతాడు. వాడు నేను సందేహపడక్కర్లేదు, జ్ఞానం వస్తుందా రాదు అని కూడా సందేహపడక్కర్లేదు, వచ్చి తీరుతుంది మీకందరికీ. గతాన్ని ఏం ముయొద్దు, వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు భక్తిని అలవాటు చేసుకోండి, మనో నిగ్రహాన్ని పెంచుకోండి. భగవాన్ చెప్తున్నారు మైండ్ కంట్రోల్, ఏ శాస్త్రం చదివినా ముందు మనస్సును నియమించుకోమని చెప్తారు. మీకు బాహ్య పరిస్థితులు కొంతమందికి అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా ఉన్న క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు, ఎప్పుడు కొన్ని డిసిప్లిన్ విడిచిపెట్టకూడదు. మీకు బాగా పాండిత్యం ఉండొచ్చు, లేకపోతే కీర్తి ఉండొచ్చు, లేకపోతే బాగా ధనం ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నాయని క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. క్రమశిక్షణ జీవితంలో మన క్రమశిక్షణ మనం అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. అంటే మనకి ఎంత వేగం ఉండాలంటే ఒక వస్తువుని పైకి అలా ఇసిరేమనుకోండి కింద పడిపోదు, ఏం చేత కింద పడుతుంది, పైకి వెళ్ళిపోతుంది కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల పైన వస్తువు ఎలా కింద పడిపోతుంది. అలాగే మన హృదయంలో ఉన్న వస్తువు మనం ఆకర్షిస్తుంటే మన మనసు కూడా వెళ్ళి బూట్లో పడిపోతుంది. అయితే ఈశ్వరానుగ్రహం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి జ్ఞానం వచ్చే తీరుతుంది. అదే పుడి నోట్లో పడ్డ మాంస మొక్క. ఎవడైతే ఈశ్వరానుగ్రహానికి పాత్రుడయ్యాడో వాడికి జ్ఞానం వచ్చే తీరుతుంది. వాడు ఆ వస్తువు పైకి ఆ భూమి ఆకర్షణ శక్తి వల్ల వస్తువు వెంటనే ఎలా కింద పడుతుందో, లోపల పరమేశ్వరుడు ఆడ అనుగ్రహానికి పాత్రుడైతే మన మనస్సు బాహ్యంగా విజృంభిస్తుంది, మనస్సు వెళ్ళి లోపలికి ఎన్ని బూట్లో పడిపోతుంది. రమణ మహర్షి గారు మాట చెప్తారు, పక్షి బూట్లోంచి వస్తుంది, ఎక్కడో ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళుతుంది ఎక్కడికి వెళుతుంది. ఎంత పైకి ఎగిరినా దాని బూట్లోకి చేరుకోవాలి. అలాగే ఎన్ని జన్మనెత్తినా మనం, ఎన్ని శరీరాలు ధరించినా, ఎక్కడికి వెళ్ళినా మన హృదయం అనే ఇంట్లోకి, మన ఇంటికి మనం వచ్చే వరకు మనకు శాంతి లేదు, సుఖం లేదు. హృదయ గుహలో ప్రవేశించిన వాడికి హృదయం అంటే మన ఇల్లేది, మన ట్రూ హోమ్, మన నిజమైన ఇల్లు, మన రియల్ హోమ్. హృదయం అంటే ఏం లేదు, మన ఇల్లే, మొత్తం సృష్టికి సంబంధించినటువంటి జీవకోటి, ఈ ఖగోళం, సూర్యుడు, చంద్రుడు, మొత్తం దేవతలు అందరు ఈ ఖగోళం అందరి ఖగోళం అంతా ఏ హృదయం నుంచి వచ్చిందో ఆ హృదయం మనం అయ్యున్నాం. అక్కడికి మన స్వస్థానం అది. అక్కడికి ఆ గూట్లోకి మనం వెళితే, హృదయం అనే గుహలోకి మనం వెళితే, ఈ శరీరం అనే గుహలోకి ఎవడు రావక్కర్లేదు. ఎవడైతే హృదయం అనే గుహలోకి వెళ్ళాడో మళ్ళీ శరీరం అనే గుర్రలోకి, ఈ శరీరం అనే గుహలోకి ఎవడు రావాల్సిన పని లేదు. ఆ హృదయ గుహలోకి వెళ్ళే వరకు ఈ శరీరం అనే గుహలోకి నువ్వు వస్తూ ఉండాలి. ఈ మహామాయ ఎన్ని తలంపులే, నీవు నేను, తప్పు ఒప్పు, పుట్టుక చావు, పుట్టుక చావు, జన్మించటం మరణించటం, తప్పు ఒప్పు, ఏది కూడా నీవు నేను అనేటి భేద బుద్ధి, లోపల బయట, బయట లోపల, ఇవన్నీ వ్యక్తి భావనకు సంబంధించినవి, అహంభావనకు సంబంధించినవి. అది మహాచీకటి. అందులోంచి బయటకు వచ్చే వరకు మనకి ఆత్మజ్ఞానం లేదు. ఆ చీకటిలోంచి బయటపడే వరకు, సూర్యుడు ఉదయించే వరకు చీకటి ఉంటుంది. నేను పోస్తేనే కానీ మంట ఆగదు. అలాగే మనం మనకు కూడా జ్ఞానం ఉదయం కలిగే వరకు ఆ చీకట్లో, ఈ మహా అంధకారంలో జన్మిస్తూ మరణిస్తూ ఇలా ఉండవలసింది ఆ జ్ఞానం కలిగే వరకు. అయితే ఈ జీవుడికి అసాధ్యం ఉంది, ఈశ్వరుడికి అసాధ్యం లేదు. ఈశ్వరుడు యొక్క కరుణకు పాత్రుడైన రోజుని, ఆ రోజునే ఆ క్షణంలోనే మన ఆత్మ ఆత్మ సింహాసనం మీద మనం కూర్చోవచ్చు, సిద్ధంగా ఉన్న వస్తువును తెలుసుకున్నవాడే సిద్ధ పురుషుడు. మనం ఈ రూపము ప్రపంచం అంటే ఏం లేదు, నామరూపాలు. రూపబుద్ధి నామబుద్ధి తగ్గించుకుంటే మన మనస్సులు గుహలు పడి గూట్లో పడిపోతుంది. పక్షి ఎంత దూరం ఎగిరినా చివరికి దాని గూటికి ఎదురు రావాల్సిందే. అలాగే మనం ఎన్ని జన్మలెత్తినా మనకి శాంతి లేదు, ఎన్ని జన్మలెత్తినా మనకు సుఖం లేదు. మన సుఖస్వరూపమైనటువంటి శాంతి స్థానం దగ్గరికి, సుఖస్థానం దగ్గరకు వస్తేనే కానీ అప్పుడు వాళ్ళకి ప్రయాణం తప్పదు. ఆ సుఖ పక్ష గూట్లోకి వచ్చాక అనుకుంటుంది. ఆకాశంలో ఎంత పైకి ఎగిరినా దానికి సుఖం తెలియదు. పైకి ఎగురుతున్న వాళ్ళు అనుకోవచ్చు, దాని గూట్లోకి వచ్చాక దానికి తెలుస్తుంది సుఖం ఏంటో. మనం కూడా అంతే, మన హృదయ గుహలోకి మనం ప్రవేశించాలి. శాంతి స్థానం, సుఖస్థానం, ఆనంద స్థానం, సత్యం, జ్ఞానం, అనంతం, అదే బ్రహ్మం. అలా నిర్వచించారు కదా, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం, సత్యం, జ్ఞానం, అనంతం, దాని గురించి బ్రహ్మం గురించి నిర్వచించారు. ఆ వస్తువు మన హృదయంలోనే ఉంది. మీకు అనేక తలంపులు వస్తున్నాయి, అన్ని తలంపులే. విరోధం తలంపు, స్నేహం తలంపు, చావు తలంపు, పుట్టుక తలంపు, నీ ఉద్రేకం తలంపు, సంతోషం తలంపు, నువ్వు బెంగ పెట్టుకోవడం కూడా తలంపే. అన్ని తలంపులే, అన్ని తలంపులే. ఇదే భగవాన్ చెప్పిన సిద్ధాంతం. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహము నేననే తలంపుకు వస్తున్నాయి. అన్ని తలంపే. దేహము నేను అనుకునేది కూడా తలంపే. ఈ తలంపు, ఈ తలం దేహము నేననే తలంపుకు వస్తున్నాయి. ఈ దేహము నేనని తలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది వర్గంలో నుంచి వస్తుంది. ఈ మిథ్య నేను యొక్క మొదలే, ఈ దొంగ నేను యొక్క మొదల్లోనే, ఈ ఫాల్స్ యొక్క మొదల్లోనే నిజమైన నేను కూడా అక్కడ ఉంది. నిజమైన నేను, నేనంటే ఈశ్వరుడే. రమణ మహర్షి గారు ట్రూ నిజమైన నేను లోపల ఉంది అని అనుకున్నప్పుడు నిజమైన నేను ఎవరు అనుకోకుండా వాడు ఈశ్వరుడే, వాడే నారాయణుడు. ఈ దేహము నేనైనా తలంపు, దేహమే అన్ని తలంపులు దేహము నేను తలంపుకు వస్తున్నాయి. ఈ తలంపు ఎవరు, ఈ తలంపు ఎవరు, ఇది ఎక్కడి నుంచి వస్తాను, ఈ తలం అది కూడా తలంపే. ఇది ఎక్కడి నుంచి వస్తానని దాని విచారణ చేస్తే ఆ మనస్సు తన పుట్టుక స్థలానికి అది జారుకుంటా అంటే, భగవాన్ చెప్తారు పంచదార బొమ్మను మీరు నీటిలో వేస్తే ఎలా కరిగిపోతుందో, మనస్సు దాని మూల స్థలానికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తంటే అలా ప్రయాణంలోనే కరిగిపోతుంది. అది ఆ లోచూపులు అంతర్దృష్టిలో అది కరిగిపోతుంది. అది కరిగిపోయిన వెంటనే దాని యొక్క మూలంలో ఉన్నట్టు సద్వస్తువు ఇది స్వరూపంగా వ్యక్తమవుతుంది. అదే నారాయణుడు. మన వ్యక్తి భావాన్ని తగ్గించుకోవాలి. మీరు మనో నిగ్రహం పెంచుకోండి, భక్తిని పెంచుకోండి, వ్యక్తి భావన తగ్గించుకోవాలి. ఐ ఆమ్ సో అండ్ సో అలా అనుకోద్దు. బాహ్య మనం బాహ్యంగా ఏదో ఒక రూపంతో ఒక నామంతో తాదాత్మ్యమవద్దు. సృష్టి అంటే ఏమి లేదు, రూపబుద్ధి నామబుద్ధి. దాన్ని ఓవర్కమ్ చేయాలి మనం, అంతకంటే ఏమి లేదు. దాన్ని ఓవర్కమ్ చేస్తే ఏమి లేదు, అదే సాధన. రూపబుద్ధి తగ్గించుకోవాలి, నామబుద్ధి తగ్గించుకోవాలి. రూపబుద్ధిని ఎవడైతే నామబుద్ధిలోంచి తగ్గించుకున్నవాడు సృష్టిలోంచి విడుదల పొందుతాడు. వాడు క్రియేషన్, సృష్టి అంటే మీ కల్పితం, అందులోంచి విడుదల పొందుతాడు. నామరూపాలు మాయాడు. ఈ నామరూపాలు, నామరూపాలు ధరించిన వాడు కూడా నారాయణుడే. ఈ నామరూపాలు ధరించిన వాడు కూడా నారాయణుడే. అంటే నామరూపాలకు అంతర్యాముగా నారాయణను చూస్తే, నారాయణ చూడటం మనం నేర్చుకుంటే, అందరి జీవునికి ఆధారంగా ఉన్నటువంటి నారాయణని చూడటం మనకు నేర్చుకుంటే, ఆ నారాయణకి భిన్నంగా మనం కూడా లేవన్న సంగతి అనుభవం మనకు అనుభవంలోకి వస్తుంది. అందరి జీవులకి ఏదైతే ఆత్మగా ఉందో, అందరి జీవులకి ఏదైతే చైతన్యంగా ఉందో, నా హృదయంలోని వస్తువు నేను తెలుసుకున్నప్పుడు ఆ వస్తువుకి ఈ వస్తువుకి భేదం లేదన్న సంగతి తెలుస్తుంది. అది రమణస్వామి చెప్పారు. ఇతరులకు ఏదైనా నువ్వు సహాయ సహకారములు అందిస్తే తిరిగి నీకే వచ్చేస్తుంది. ఏం చేసి వాళ్ళు నీకంటే వేరుగా లేరు. అయ్యి వ్యక్తి భావన తగ్గించుకో, నువ్వు వ్యక్తి భావన తగ్గించుకో, భక్తిని పెంచుకో, మనోనిగ్రహాన్ని పెంచుకుంటూ ఉండు. మనోనిగ్రహాన్ని నువ్వు పెంచుకుంటూ ఉండు. భక్తిని పెంచుకుంటే అంటే దాని అంతర్దానికి మనకు ప్రాపంచిక వాసన తగ్గిపోతాయి. సరే లోకానికి సంబంధించిన మనుషులతో కూడా సహవాసాలు తగ్గించుకోవాలి. ఈ లోక వాసన, ఈ దేహ వాసన ఏది, ఈ వాసన ఎక్కువ బలీయంగా ఉన్న వాళ్ళతో సహవాసం తగ్గించుకోవాలి. అంటే లోక వాసన, దేహ వాసన వాళ్ళతో ఎక్కువ సహవాసం చేస్తామనుకోండి, హృదయ గ్రంథి గట్టి పడిపోతుంది. అందులోంచి విడుదల పొందలేం మనం. బాహ్యమైన విషయాల్లో ఏదో ఒక విషయంలో మనకు ఆసక్తి ఎక్కువగా ఉందనుకోండి, ఈ హృదయ గ్రంథి గట్టి పడిపోతుంది. అది తెగిపోయే బదులు, అది ఛేదించే బదులు, అది భేదించే బదులు బలపడుతూ ఉంటుంది అది. ఇప్పుడు బయట వాసన మనకు పెరుగుతున్నాయి అనుకోండి, ఈ హృదయ గ్రంథి అలా ఉండిపోతుంది, బలపడతా ఉంటుంది. ఆ హృదయ గ్రంథి ఎంతకాలం అయితే బలపడుతుందో మన పునర్జన్మలకు అదే కారణం అవుతుంది. హృదయ గ్రంథి దేహాత్మ బుద్ధిని పెంచుతుంది. దేహమే సర్వస్వం, దేహమే సర్వస్వం. ఆత్మ దేహానికి భిన్నంగా ఆత్మ లేదు, దేహానికి భిన్నంగా చైతన్యం లేదు, దేహానికి భిన్నంగా ఆత్మ లేదు, దేహానికి భిన్నంగా ఏది లేదు అనుకున్న వాళ్ళని నాస్తికులని మనం అంటాం. అది మీరు వ్యక్తి భావన, మీరు భక్తి పెంచుకుంటే, మనోనిగ్రహాన్ని పెంచుకుంటే మీకు వ్యక్తి భావన తగ్గుతుంది. వ్యక్తి భావన తగ్గుతుంది. గత జన్మల నుంచి వస్తున్నటువంటి ఏదైనా దురలవాట్లు ఉన్నాయనుకోండి, చెడ్డ సంస్కారాలు ఉన్నాయనుకోండి, అవి వాటిలందరూ ఊడిపోతాయి, రాలిపోతాయి. భక్తి అనే సింహం ముందు, భక్తి అనే సింహం ముందు మేకలు ఎలా పారిపోతాయో, భక్తి అనే పులు ముందు మేకలు ఎలా పారిపోతాయో, నువ్వు భక్తిని పెంచుకుంటా అంటే జన్మాంతరం నుంచి వస్తున్నటువంటి బలహీనతలు పారిపోతాయి, నువ్వు విడిచిపెట్టి పారిపోతాయి. అవి రాలిపోతే బలవంతాలు నువ్వు ఓడగొట్టక్కర్లేదు, భక్తి అనే పులి ముందు అన్ని రాలిపోతాయి. భక్తి కూడా సామాన్యంగా రాదు. మీరు సాధన చేయాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, ఈశ్వరుని ఉపాసించాలి, ఈశ్వరుడి పాదాలను పట్టుకుని వేలాడాలి, అప్పుడు కానీ మీకు భక్తి కలగదు. మీరు గురువుని ధ్యానం చేయొచ్చు, ఈశ్వరుని ధ్యానం చేయొచ్చు, గురువు యొక్క నామాన్ని తలపెట్టుకోవచ్చు, ఈశ్వరు యొక్క నామాన్ని కూడా తలపెట్టుకోవచ్చు. అలాగే నామజపం చేయగా 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 భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించగా, భగవంతుడి యొక్క నామాన్ని జపించగా జపించగా ముందు మన నామరూపాల నుంచి విడుదల పొందుతాం. మన రూప బుద్ధి నుంచి, మన నామ బుద్ధి నుంచి విడుదల పొందుతాం. వేరు బుద్ధి నుంచి, ఆ భేద బుద్ధి నుంచి, ఆ సెపరేట్నెస్ నుంచి విడుదల పొందుతాం. ఈశ్వరుని స్మరించగా స్మరించగా, ఆయన స్మరిస్తే ఆయన దయ మనం మీద కలుగుతుంది. అరుణాచలం ఇస్తున్న రూపంలో చూస్తున్నాను. దేవుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు, ఓ రూపంలో ఉన్నాడు. అరుణాచలంలో ఉన్నాడు, ఓ రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? దుర్రూపంలో ఉన్నాడు. ఇప్పుడు రూపం లేని అరుణాచలం ఇస్తుంది దర్శించాలి. మన రూపం అలా అరుణాచలని చూసి వస్తున్నాం. రూపంతో ఉన్నాడు వాడి నిజ వాడు నిజము నిజ వాడు వాడే ఉరవయంలో కూడా ఉన్నాడు. వాడు రూపరహితుడు, నామరహితుడు. వాడు రూపరహితుడు, నామరహితుడు. నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. వాడు రూపరహితుడు, నామరహితుడు. ఈ అరుణాచలాన్ని దర్శించడం వల్ల మన హృదయంలో ఉన్న అరుణాచలాన్ని దర్శించడానికి ఈ సహాయ సహకారములు ఆ రూపం అందుతుంది. ఆ రూపం అందజేస్తుంది. ఆయన్ని స్మరించడం వల్ల ఆయన కృప మన మీద పడుతుంది. ఆయన కృపే ఉరవయుడు అరుణాచల శరీరానికి మనకు చేరుస్తుంది. అనుకుంటున్నాము ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పొందలేము. రూపంతో ఈశ్వరుని చూస్తున్నాం. రూపంలోని ఈశ్వరుడు కూడా ఉన్నాడు. ఆడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. రూపంతో ఈశ్వరుని ఎవరైతే చూస్తున్నారో ఆ చూచేవాడు లోపలికి పంపాలి. ఆ చూచేవాడిని లోపలికి పంపాడు. చూచేవాడు ఎంత నిజమో చూడబడేది కూడా అంతే నిజం. ఈ చూచేవాడికి చూడబడేదికి అతీతం కదా ఉంది. చూచేవాడు చూడబడేది చూడటమనే త్రిపుటికి అతీతంగా ఈ వర్గంలో నిజమైన అరుణాచలేశ్వరుడు అక్కడ ఉన్నాడు. వాడు రూపరహితుడు, నామరహితుడు. వాడు అంతటా ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి నువ్వు. అక్కడికి వెళ్తే నీ హృదయంలో ఉన్న నిజమేంటో నీకు తెలుస్తుంది. ఈశ్వరుడు ఉన్నాడు, అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. వాడు నీ నీ హృదయంలో నిజమైన అరుణాచలేశ్వరుడు. ఆ నిజాన్ని ఆ నిజం దగ్గరికి నువ్వు చేరుకునేటప్పటికీ, ఆ నిజం దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పటికీ నువ్వు నీకెప్పుడు బంధం నుంచి విడుదల పొందుతావు? అజ్ఞానం నుంచి, అశాంతి నుంచి, అవిద్య నుంచి విడుదల పొందుతావు. మహామాయి నుంచి బయటకు వస్తావు. ఎప్పుడు నువ్వు హృదయంలోకి నువ్వు చేరుకుంటే మహామాయ నుంచి బయటకు వస్తావు. ఎప్పుడైతే నీ మనస్సుకు అంతర్దృష్టి కలిగిందో, నీ మనస్సు ఎప్పుడైతే అంటే పూర్వ రాబోయే జన్మలన్నీ మన మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మలన్నీ, పూర్వజన్మ సంస్కారాలన్నీ నా మనస్సులో ఉన్నాయి. ఎప్పుడైతే మనస్సు కరిగిపోయిందో అప్పుడు ఈ మహామాయ నుంచి నువ్వు బయటకు వస్తావు. ఏది మాయ? పుట్టిక ఒక మాయ, చనిపోవటం ఒక మాయ, నువ్వు నేననే వేరు బుద్ధి ఒక మాయ, లోపల బయట, బయట లోపల, లోపల బయట, ఇది కూడా ఒక మాయ, ఇది కూడా ఒక మాయ. ఇదంతా మాయ. ఇందులోంచి బయటకు వస్తావు. ఎప్పుడు నువ్వు హృదయంలో గుహలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఇందులోంచి బయటపడతావు. మహాచీకటిలోంచి బయటకు వస్తావు. ఇది మహాచీకటి, డార్కెస్ట్ నైట్. నీకు దేవుడు ఉన్నాడా కదా టెన్షన్ది. నీకు మనస్సు తెలుస్తుంది కదా. దాన్ని శుద్ధం చేయండి, దాన్ని పవిత్రం చేయండి. అందులో అందులో ఏదైనా డస్ట్ ఉంటే డస్ట్ని ఓడగొట్టండి. అంటే నీకు స్వరూపం తెలుస్తుంది. అంతకంటే ఏం లేదు ఇందులో. మనసు బయటకు వెళ్తే అహంకారం, లోపలికి వెళితే ఆత్మ. మనసు ఆత్మ కంటే భిన్నంగా లేదు. అదే ఆత్మ. బయట లోపలికి వెళితే ఆత్మ, బయటకు వెళితే బంధం. లోపలికి వెళితే శాంతి, బయటకు వెళితే అశాంతి. నీకు మనసు దేవుడు మాట వదిలే నీ మనసు నీకు తెలుస్తుంది కదా. నన్ను లోపల పంపించాలి. అహంకారం అహంకారం అంటే ఏం లేదు. బయటికి వెళితే అహంకారం, బయటికి వెళితే అజ్ఞానం, లోపలికి వెళ్తే జ్ఞానం, లోపలికి వెళ్తే శాంతి, లోపలికి వెళ్తే మోక్షం. మోక్ష సుఖం నీ హృదయంలోనే ఉంది, నిర్వాణ సుఖం నీ హృదయంలోనే ఉంది. దాన్ని లోపలికి పంపించు. రవ్వంత పంపించు, ముళ్ళంత పంపించు. ఈ భూమి యొక్క ఆకర్షించే వస్తువు భూమి ఎలా లాక్కుంటుందో, నువ్వు కొంత దూరం లేదు, తర్వాత నీ ప్రయత్నంతో పనిలేదు. లోపల నీ ఈశ్వరుడు నిన్ను లాక్కుంటాడు. నువ్వు లాక్కోవడమే కాదు, నీ మనస్సుని మాయించేస్తాడు. నీ మనస్సుని మాయించేస్తాడు, అదృశ్యం చేస్తాడు, చేసి నేను గాలిలో వదిలేడు. ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అదే మోక్షం. అంటే ఒక మంచివాడిని నమ్ముతేనే వాడు మనల్ని విడిచిపెట్టాడు. ఈశ్వరుడు ఎలా విడిచిపెడతాడు? ఒక సౌహృదయమైన వాడిని, సత్పురుషుడిని మనం నమ్మితేనే వాడు మనల్ని విడిచిపెట్టడు. ఈశ్వరుడు ఎలా విడిచిపెడతాడు మనల్ని? ఇది ఈ విషయం కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. భగవంతుడున్నాడు వేడ, భగవంతుడున్నాడు లేడా, లోపల మనకి విశ్వాసం తగ్గి కొలిది ఇటువంటి అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఫెయిత్ తగ్గి కొలిది ఇటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఏ వస్తువు అయితే ధ్యానం చేస్తున్నావు ఒక విషయం మీరు మనసులో పెట్టుకోండి, అక్కడ రివీల్ చేయకండి. మరి ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బహు జాగ్రత్తగా ఉండాలి మనం. అజాగ్రత్త పానికి రాదు, అశ్రద్ధ పానికి రాదు. ఇది చాలా సీక్రెట్స్. అజాగ్రత్త పానికి రాదు, అశ్రద్ధ పానికి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఏది చూస్తున్నామో, ఎక్కువగా మన కళ్ళతో ఏది చూస్తున్నామో, ఏది వింటున్నామో, ఏది ఆలోచిస్తున్నామో, వీటి విషయంలో జాగ్రత్తగా పెట్టుకోండి. అదే అవుతాం మనం. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఎక్కువగా ఏది చూస్తున్నామో, ఏది ఎక్కువగా ఏదైతే చూస్తున్నామో, మనం ఏదో చూస్తున్నాం అనుకుంటాం, అది చూసి మాయలో పడిపోతాం. ఎక్కువగా ఏదైతే చూస్తున్నామో, ఎక్కువగా ఏదైతే వింటున్నామో, ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తున్నామో, అది అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈశ్వరుని ఈశ్వరుని చూసుకుంటా అంటే, సృష్టి అంతా ఈశ్వరుని చూసుకుంటా అంటే, ఈశ్వరుడి గురించి వింటా అంటే, ఈశ్వరుని గురించి స్మరిస్తా అంటే, అది అయిపోతాం. లోకం అస్తమాన లోకం గొడవలు పెట్టుకుని లోకాన్ని చూస్తా అంటే, అస్తమాన లోకం గొడవలు వింటా అంటే, మీరు లౌకికుని గురించి రామకృష్ణ పరమహంస గారు మాట చెప్తారు, మీరు రాతి మీద నీళ్లు పోయండి, రాయి ఏమైనా లాక్కుంటుంది. ఈ లౌకికులకి ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రకి ఎక్కదు. కొంతమంది బండరాళ్ళు, రాయి మీద మీరు నీరు పోస్తే రాయి ఏమైనా పీల్చుకుంటుందో, పీల్చుకోలేం కాదు, తిట్టా ఆ రాయిని తిట్టడానికి మాకు నోరు నెప్పి. కొంతమంది మనుషులు కూడా అంతే, వాళ్ళ బద్ధజీవులు, వాళ్ళతో సహవాసాలు చేయకండి. వాళ్ళు చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఆ నీరు కూడా అయిపోతారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోయారు, నాకు అభ్యంతరం లేదు. ఏదైతే అస్తమాన కళ్ళతో చూస్తున్నామో, ఏదైతే చెవులతోటి వింటున్నామో, అస్తమాని 24 గంటల లోకం గొడవలు ఏంటి? నీకు నీకు చైతన్యం ఏంటి? నీకు దేవుడేంటి? 24 గంటలు నువ్వు చెడ్డ మాటలు ఏంటో నేర్చుకుంటే నువ్వు మంచివాడు ఎలా అవుతావు? 24 గంటలు నీకు చెడ్డ చూస్తాంటే నీకు మంచితనం ఎలా వస్తుంది? 24 గంటలు నువ్వు చెడ్డ ఆలోచిస్తాంటే నువ్వు మంచివాడు ఎలా అవుతావు? నీ గుడ్నెస్ లేకుండా నాలెడ్జ్ ఎలాగ వస్తుంది? గుడ్నెస్ గ్రీస్ టు నాలెడ్జ్, సెల్ఫ్ నాలెడ్జ్. మరి రిపీట్ చేస్తాను, ఇది బాగా జాగ్రత్తగా ఉండండి. కళ్ళు ఉన్నాయి మనకి, ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, చెవులతో ఏదైతే నిరంతరం వింటున్నామో, మనసుతో ఏదైతే ఆలోచిస్తున్నామో, అది అయిపోతుంది. చెడ్డ గురించి ఆలోచిస్తాం అనుకోండి, చెడ్డ చూస్తూ ఉంటాం అనుకోండి, చెడ్డ వింటాం అనుకో, అయిపోతాం, అదే అయిపోతాం. ఇంకా పాడు చనిపోయిన తర్వాత పాడు జన్మలు మిగులుతాయి. బతికుండగా దుఃఖం, చనిపోయిన తర్వాత దుఃఖం. ఒక మనిషి చనిపోయాక నరకానికి వెళ్ళాక వాడు అన్నాడు అక్కడ నరకవాసులతో, మళ్ళీ భూమి మీదకి వెళుతాను, నరకం నిజంగా ఉన్న మాట నిజమని చెప్పి వస్తానండి. నరకం లేదు లేదు అనుకుంటున్నారు, మరి నేను చూశాను కదా నరకాన్ని, చూసి చెప్పి వస్తానంటే నువ్వు వెళ్ళకో, నువ్వు చెప్పిన ఎవరన్నా నమ్మరు, నువ్వైతే ఇప్పుడు దెయ్యం అనుకుంటారు, నేను నువ్వు చచ్చిపోవడం అందరూ చూశారు, మళ్ళీ నువ్వు బెదవాడైతే దెయ్యం వచ్చిందని అందరూ పారిపోతారు, వెళ్ళొద్దు అని చెప్పారు. అక్కడ నువ్వు బెదవాడు వెళ్తావనుకో, దెయ్యం వచ్చేసింది, నువ్వు చనిపోవడం అందరూ చూశారు, మళ్ళీ దెయ్యం వచ్చింది దెయ్యం వచ్చిందని పారిపోతా ఉంటారు, నిన్ను చూసి పారిపోతారు. నువ్వు వెళ్ళి చెప్పినా ఎవరు నమ్మడం, దెయ్యం వచ్చింది దెయ్యం మాటలు ఎవరు నమ్ముతారు, నువ్వు వెళ్ళొద్దు. అంటే నరకం ఉన్న మాట నిజమే, స్వర్గం ఉన్న మాట నిజమే, అయితే అది ఏం సాధనకి పనికిరావు, అవి ఆ లోకాలు సాధనకి పనికిరావు, ఆ లోకాలు సాధనకి పనికిరావు. అంటే ఏమైనా అక్కడ దుఃఖం అనుభవంలోకి వస్తుంది, నరకంలో స్వర్గంలో సంతోషం అనుభవంలోకి వస్తుంది. మళ్ళీ తర్వాత ఈ భూమి మీదకి వచ్చి మనం సాధన చేసుకోవాలి. మళ్ళీ జ్ఞానం సంపాదించాలంటే ఈ భూమి మీదే, ఆత్మజ్ఞానం సంపాదించాలంటే మనకు భూమి మీదకి రావాలి. అవన్నీ ట్రైనింగ్ గ్రౌండ్లు, ఇతర లోకాలు ట్రైనింగ్ గ్రౌండ్లు కాదు, కానీ ఈ భూమి ట్రైనింగ్ గ్రౌండ్. ఇది కాలేజీ లాంటిది, ఇక్కడే మనం పొందవలసింది, ఇక్కడ పొందాలి. అయ్యి ఆ ఇతర లోకాలు సాధనకు పనికిరావు, అనుభవించడానికి పనికి వస్తాయి. అయితే మనం టైం వేస్ట్ చేసుకోకూడదు, ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, చూచే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నువ్వు కళ్ళతోటి ఏది చూస్తావో అవుతావు, చెవులతోటి వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నువ్వు చెవులతో నిరంతరం ఏది వింటంటే అది అవుతావు. ఆలోచన విషయంలో జాగ్రత్త, 24 గంటలు ఏది ఆలోచిస్తున్నావు అదే అవుతావు నువ్వు. రమణ మహర్షి గారు ఉండగా ఒక భక్తుడు టౌన్లోకి వెళ్ళాడని, నేను పలానా చౌల్ట్రీకి వెళ్ళి వచ్చానండి, అక్కడ అందమే పట్టుకు తిరుగుతున్నారని చెప్పాడని. వచ్చి భగవాన్తో చెప్పాడు, అక్కడ అందమే పట్టుకు తిరుగుతున్నారని. అంటే భగవాన్ అన్నారండి, ఆడు తిట్టడం ఆడది పొరపాటు కదా, నువ్వు అక్కడికి వెళ్ళటం నీది పొరపాటు. తిట్టడం వాళ్ళది పొరపాటు కదా, అక్కడికి వెళ్ళటం నీది పొరపాటు. నువ్వు వాళ్ళది పొరపాటు అనుకుంటున్నావు, వాళ్ళది పొరపాటు కాదు, నీది పొరపాటు. అంటే నీకు ఆ వివేకం లేదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదని వివేకం నీకు లేదు, ఆ వైరాగ్యం లేదు, ఆ డిస్క్రిమినేషన్ లేదు. నీది పొరపాటు అనుకోవటం లేదు, వాళ్ళది పొరపాటు అంటున్నావు. అలా అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? నీ రాను అక్కడికి వెళ్తే అసలు ఆ ప్లేస్లోకి వెళ్తే నీ రాను థింకింగ్ కారణం. రామ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో ఉంది, ఆయన ఐఐటి కోచింగ్ చేస్తారు. ఆయన చెప్తారట, మీరు సినిమాకి వెళ్ళి ఈ 2 సంవత్సరాలు మీరు సినిమాకి వెళ్తే ఐఐటి కోచింగ్ నా దగ్గరికి రాదు. అంటే మామూలు చదువు విషయంలో అంత శ్రద్ధగా ఉంటే మీరు సినిమాకి వెళ్ళకండి నా దగ్గర చదువుకోండి 2 సంవత్సరాలు అన్న. మామూలుగా ఐఐటి సీట్ రావడానికి ఎంత జాగ్రత్త అని పడతాంటే మనకు మోక్షం రావాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. రామయ్య గారు చెప్తారట, నా దగ్గర 2 ఏళ్ళు మీరు సినిమాకి వెళ్తానికి వీళ్ళు, సినిమాకి వెళ్తే మీరు మీరు తెలిసి ఇచ్చి మీరు సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తాను బయట, చుట్టాలను కూడా మీ ఇంటికి ఎక్కువ రానివ్వద్దని చెప్తారట. మీ ఇంటికి ఎక్కువ చుట్టాలు సిద్ధమవుతున్నారు, చుట్టాలను కూడా ఎక్కువ రానివ్వద్దు. వాళ్ళు వచ్చి అనవసర మాటలు చెప్తారు, మీ బ్రెయిన్ పొల్యూట్ అయిపోతున్నారు. వాళ్ళు వచ్చి ఊరుకుంటారు, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారు, లేదా ఎక్కడికి తీసుకెళ్ళమంటారు, లేదా ఇంకో బజార్కి తీసుకెళ్ళమంటారు, లేకపోతే షాపింగ్కి తీసుకెళ్ళమంటారు. వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు వాళ్ళు చుట్టాలు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు, ఈ లోపల మీకు చదువు చెడిపోతే ఆ ఇంట్రెస్ట్, మీరు అలా బజార్లో ఉంటారు తిరిగితే అంటే మీకు ఈ ఇంట్రెస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే మీ మోటార్ సైకిల్ నెంబర్లను నాకు ఇవ్వండి, మీ మోటార్ సైకిల్ ఎక్కడైనా సినిమాలు పార్కింగ్లో కల్పిస్తే మీకు సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాను. రాజీ లేదు అసలు. ఒక ఐఐటి సీటు కోసం ఎంత శ్రమ పడితే మోక్షం కోసం ఎంత శ్రమ పడాలి మనం? ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే రామ ఇన్స్టిట్యూట్లో 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారనుకోండి, ఆ రోజు ఇంకా రాని కూడా ఆ స్టూడెంట్ని ఆడు మరుసటి రోజు మీ అమ్మను కానీ మీ నాన్న కానీ తీసుకురా, నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావో నువ్వు చెప్తే సరిపోదు, వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్తాను, నేను కాలేజీ గ్రౌండ్లో ఎంట్రా ఉనొస్తా. అంటే మిమ్మల్ని మీరే చుట్టాల దగ్గర నుంచి కాపాడుకోనని చెప్తాట. అసలు బంధువులు అంటేనే బంధించేవాళ్ళని, ఉన్నదల్ల ఈశ్వరుడు అక్కడే, ఉన్నదంటే ఉన్నది, ఒకటంటే ఒకటే, ఈశ్వరుడు అక్కడే, ఉన్నదంటే ఒకటంటే ఒక్కడే. అయితే నువ్వు ఈశ్వరుని స్మరించగా 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 దాని అనుగ్రహం నీకు తెలుస్తూ ఉంటుంది. ఇతరులు చెప్పక్కర్లేదు, ఇలా చేయండి, ఇప్పుడు చెయ్యి టచ్ చేసినప్పుడు నీ స్పర్శ తెలుస్తుంది కదా. అలాగే నువ్వు ఈశ్వరుని స్మరించ ఉన్నదే అయినా భగవంతుడు, ఎవరైనా రమణ మహర్షి గారిని భగవంతుడు ఉన్నాడని అడిగేవారు, అడిగేవారు అయితే భగవంతుడు ఉన్నాడని చెప్పేవారు కదా, ఉన్నదే ఒక్కడే అని. అంటే ద్వితీయ ఆయన తప్పించి ఇంకేమీ లేదని, భగవంతుడు ఉన్నాడని అడిగితే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు కదా, అసలు ఉన్నదే అది అది, దానికంటే భిన్నంగా ఏది లేదు. దానికంటే భిన్నంగా నీకు ఏదైనా కనిపిస్తుంది నీ అజ్ఞానం కారణం, నీ అవిద్య కారణం, నీ అహంకారం కారణం. అజ్ఞానంలోంచి అహంభావన వస్తుంది, అవిద్యలోంచి అహంభావన వస్తుంది మనిషికి. అజ్ఞానం లేకుండా అహంభావం రాదు. ఈశ్వరుడు ఉన్నాడని అడిగి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పడం కదా ఉన్నదాయనే, అంటే ఉన్నదంటే ఆయన తప్పించి ఏది లేదు. నేను నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిరుచు స్థితి కరుణింపు అరుణాచల. ఒకడవౌ నిన్ను మాయమునరించి, ఒకడవౌ నిన్ను మాయమునరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. తిండిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోదును అరుణాచల. ఏటికి మీదుర నన్ను ఇతరులు లాగగా, కడ్డు లాగేస్తున్నాడు బయటికి, చెవులు బయటికి లాగేస్తాయి, నోరు బయటికి లాగేస్తుంది, రోడ్డు మీద ఏం కనిపిస్తే తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇంద్రియాలకు పని ఏమి లేదు, బయటికి లాగేయచ్చా మనల్ని మనస్సు, నా మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతాం. నువ్వు చూసే ముద్దుగా ఆయన నిద్రపోతున్నావు, నన్ను ఇంకా కాపాడేవాడు ఎవడు దాన్ని. అందుకే మీ ఇంటికి దొంగలు వచ్చారనుకోండి, మీ యజమాని శుభ్రంగా మత్తుగా మత్తు ముద్దుగా నిద్రపోతున్నాడు అనుకోండి, ఇంకా రక్షించాడు ఎవడు? ఒక్క ఇంద్రియాలు అయితే పర్వాలేదని పడవచ్చు, అనేక ఇంద్రియాలు నా శరీరానికి, ఈ మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా మనసు బయటికి వెళ్ళిపోతుంది. పొన్ను చూస్తే శుభ్రంగా నిద్రపోతున్నావు, ఇంకా నన్ను రక్షించాడు ఎవడు? ఇవన్నీ ఇది న్యాయంగా ఉందా? ఇవన్నీ ఇది ఒక పద్ధతే? ఒకడవహు నిన్ను మాయమనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఏటికి మిదుర నన్ను ఇతరులు లాగగా, ఏటికి మిదుర ఈశ్వరుని ఉద్దేశం చెప్తున్నాడు, నన్ను ఇత నేను పాడైపోయాక నువ్వేం చేస్తావు? నా ప్రాణం పోయిన తర్వాత ఇంకా డాక్టర్ ఎందుకండి? నా ప్రాణం పోయాక మీరు అందరూ డాక్టర్ని తీసుకొస్తారంటే నా డాక్టర్ ఎందుకండి? నాకు బతికుంటే డాక్టర్ కానీ చచ్చిపోయిన తర్వాత డాక్టర్ ఎందుకండి? నేను పాడైపోయాక ఇంకా నన్ను ఉద్ధరించేది ఏముంది? నువ్వు నేను పూర్తిగా కుడిపోయిన తర్వాత నువ్వు ఇంకా పాడు చే నన్ను బాగు చేసేది ఏముంది? నువ్వు భాషలు లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయండి, ఏదో ఒక ఆకర్షించాలి మనిషి పాడైపోవటానికి. అది లోకంలో అనేక రోగాలు ఉన్నాయి, ఏదో ఒక రోగం చాలు శరీరం చనిపోవటానికి. దీని బెదవాళ్ళు ఉన్న రోగాలన్నీ మనకు రావక్కర్లేదని, ఒక రోగం చాలా శరీరం చనిపోవటానికి. మనిషి పాడైపోవటానికి ఒక బ్యాడ్ హ్యాబిట్ చాలండి, 90 ఒక ప్యాకెట్ అలవాటు ఉంటే మీరు ఎక్కడ ఆర్పేస్తాడండి అది. ఇంటికా యజమానురాలు ఏమనుకుంటున్నాడంటే మా ఆయన మంచివాడే అంటుందండి. వాడికి సార అలవాటు లేకపోవచ్చు, పేకాటాడు మంచి బాగానే ఉంటాడండి. అది ఆడిపిస్తే సారా సాగినవాడు కొంచెం ఏదో గొడవ చేస్తూ ఉంటాడు, పేకాటాడు గొడవ చేయడండి. మా ఆయన చాలా మంచివాడు అనుకుంటాడు, నువ్వు వెళ్ళేట ఆడిపోతుంది, ఆడిపోయినట్టు కూడా తెలియదు, నువ్వు పేకాటాడు ఆడిపిసింది. అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేవారికి యజమానురాలకు తెలియదండి. సారాకంటే ప్రమాదం పేకాట ఆరిపోవటానికండి. అయితే నేనే మీరు శుభ్రంగా పాడైపోయాక నువ్వే ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నారు, పాడైపోయాక నువ్వు వచ్చినాను చేసేదేంటి? ఏటికి నిదుర, ఏటికి నిదుర, నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల? ఇది యోగ వశిష్ఠుల్లో వశిష్ఠుడు రామచంద్రమూర్తికి ఒక మాట చెప్పాడు, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. కొంతమందికి మంచి మాటలు వినరు, చెడ్డ మాటలే వింటూ ఉంటారు. అది ఏంటి కారణం అంటే అని లోపల వీళ్ళు చెడ్డవాళ్ళు, చెప్పేవాడు చెడ్డవాడు, చెప్పేవాడు ఎంత చెడ్డవాడు, వీడంతే చెడ్డవాడు, చెడ్డ మాటలే వింటూ ఉంటారు. విన్నప్పుడు వశిష్ఠుడు చెప్పాడు రాముడికి, ఇప్పుడు దూడకి పశువుకి తాడు కట్టి మనం లాగేస్తుంటే ఏం చేస్తుంది పాపం మనకు కూడా వస్తుంది. ఇప్పుడు పశువుకి తాడు కట్టి మనం లాక్కపోతున్నాం అనుకోండి, కట్టుకుని లాక్కపోతున్నాడు కూడా వస్తుంది, ఏం చేస్తున్నామని చెంపుకుందామంటే తాడు చెంపుకోలేదండి కూడా వెళ్ళిపోతుందండి. అలాగే నీలోని చెడ్డ సంస్కారం నిన్ను పశువుని తాడు కట్టేసినట్టు అది నీ మనసును కట్టేసి, నీ మనసును కట్టేసి ఆ బ్యాడ్ కంపెనీలోకి నేను తీసుకుపోతున్నాను. ఎలా తీసిపోతున్నట్టండి, పశువుని తాడు కట్టి కట్టుకోడు కట్టేసి అలాగే తీసిపోయినట్టు. ఇది వశిష్ఠుడు రామచంద్రమూర్తికి చెప్తాడు. వాళ్ళ దూడకి వెళ్ళాలని లేకపోయినా ఏం చేస్తుంది, తాడెట్టుకు లాక్కపోతాడన్నాడు. తర్వాత ఇంకో రహస్యం చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడ అయినా కొన్ని మాటలు మీరు చెప్పిన కొన్ని మాటలు చెప్పకండి. ఏంటంటే ఇది మట్టికి మీరు చాలా కీప్ దిస్ ఆల్వేస్ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు మనం సిగరెట్లు కాల్చుకుంటున్నాం అనుకోండి, సిగరెట్లు కాల్చడానికి అలవాటు పడ్డాం అనుకోండి, లేదా సారా తాగటానికి అలవాటు పడ్డాం. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ 10 మంది గురించి చెబుతారండి. ఇక్కడ వినేవాళ్ళు 10 మంది, అసలు జీవకోట లక్ష్యం చెప్తున్నాను, అంతేకాని ఇక్కడ ఉన్న 10 మంది గురించి చెప్పటం లేదండి. ఇప్పుడు మనం సారా తాగటానికి అలవాటు పడ్డాం అనుకోండి, సిగరెట్లు కాల్చడానికి అలవాటు పడ్డాం అనుకోండి, లేదా పేకాట ఆడుతున్నాం అనుకోండి, ఏ బ్యాడ్ కంపెనీలకి వెళ్ళి కూర్చుంటున్నాం అనుకోండి, ఇంతకు ముందు చెప్పినట్టు ఈ లోపల ఏదో చెడ్డ ఉంటుంది, మంచి చెడ్డ మాటలు వింటానికి వెళ్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది రోజు సినిమాకి వెళ్ళిపోతారు, కేఎఫ్ఎడ్డ సినిమాల్లో ఉంటారు, ఏదో సినిమాల్లో దొరికేస్తారండి వాళ్ళు మనకి. ఒకటి మ్యాట్నీ, ఒకటి ఫస్ట్ షో, సెకండ్ షో, మార్నింగ్ షో, రోజుకి 4 ఆటలు వేస్తారు, ఎక్కడ చూడ దొరికేస్తారు వాళ్ళు. ఆ యోగి రామయ్య గారు కదా, ఆ రామయ్య గారు హైదరాబాద్లో రామయ్య గారు ఐఐటీకి మోటార్ సైకిల్ నెంబర్లోనే వేసేసుకుంటారు. అట్లా కొంతమందికి మన మోటార్ సైకిల్ నెంబర్ ఉన్న ఏ సినిమాల్లో మీరు ఎక్కడ చోటు దొరికేస్తాడు, ఎంత మార్నింగ్ షోకి వెళ్తాడు, లేకపోతే మ్యాట్నీకి వెళ్తాడు, ఫస్ట్ సెకండ్ షో, రోజుకి 4 ఆటలు. ఈ సినిమా గోయింగ్ హ్యాబిట్ కూడా వాళ్ళకి అలవాటండి. వారు ఉండలేడు 4 రోజులకు ఒకసారి వెళ్ళిపోతాడు. కొంతమంది రోజు 2-3 సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఇది ఎందుకు చెప్తున్నారంటే కాలక్షేపానికి చెప్పటం లేదు. ఇప్పుడు ఈ భక్తి ఎందుకంటండి, కొంతమంది తెలియని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, డిస్క్రిమినేషన్ లేని వాళ్ళు భక్తి వల్ల ఏం కలిసి వస్తుంది అంటారు. భక్తి వల్ల ఏం కలిసి వస్తున్నారు, భక్తి కలిసి వచ్చేదంతా భక్తిలోనే ఉంటారు. అవి తప్పించి మిగతా అంతా డస్ట్ అండి, దుమ్ము అంతకంటే ఏం లేదు, లోకం అంతా దుమ్ము అంతకంటే ఏం లేదు, అసలు భక్తిలోనే ఉందండి. అది ఏంటంటే మనం ఇప్పుడు పేకాట్ నేర్చుకున్నాం అనుకోండి, ఏ స్థాయిలో అయితే మన చైతన్య స్థాయి, ఏ స్థాయిలో ఉన్నదో మనం పేకాట్ నేర్చుకున్నాము, ఆ చైతన్య స్థాయి అదే స్థాయిలో ఉన్నదో పేకాట్లో ఉంది, బయటికి రాలేము మనం. మన రంపం పెట్టి కోసేసిన అలవాట్లో ఉంది, బయటికి రాలేము. బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు సారా తాగుతున్నాం అనుకోండి, ఆ తాగేమని మనం మానేయని అంటారు, ఇంట్లో వాళ్ళు కూడా పూరి పెట్టుకుంటారు అంటారు. కొంతమంది చాలా కష్టపడి సంపాదించి ఇంట్లో వాళ్ళకి ఏం తేకుండా సారా తాగేస్తూ ఉంటారు, కష్టపడతారండి, ఇంటికేం తేరండి, ఇంకా సారా తాగేస్తారు. అంటే చివరి వారం వచ్చాడు అప్పుల్లో ఉంటాడు నాడు. నెలకి 25,000 జీతం తెచ్చుకున్నాడు కూడా సారాకు అలవాటు పడితే చివరి వారంలోకి వచ్చేవాడికి అది షాపుల్లోకి అప్పుడు వెళ్తాడండి. అది తాగేస్తాడు ఏం తెలియదు. అంటే తాగేస్తే బుద్ధి పాడైపోతున్నాడు వాడికి. పాడే బుద్ధి పాడేదేకి మనిషి మనిషి అంటే బుద్ధి అండి. అది పాడేదేకి వాడు ఏం చేస్తాడు పాపం తెలియదు. ఇంట్లో వాళ్ళు మనం ఇబ్బంది పెడుతున్నామని తెలియదండి. అది తాగేసి వస్తే ఇంటికాడ ఏ మాంసం కూర వండుతారనుకోలే ఆ మాంసం కూర మిగతా వాళ్ళు కొంచెం ఇచ్చి పెడదామనుకోలే మొత్తం దాకంతా ఆడిచి చేస్తాడు. అంటే అది తెలుసుని చేయడు తెలియదు చేస్తాడండి. అని కొంతమంది మనం ఉద్ధరించక్కర్లేదండి, పెద్దలకు సేవ చేయక్కర్లే, ఇంట్లో వాళ్ళని చూస్తే సరిపోతుంది. మాంసం కూర చేపల కూర మొత్తం తను తినేస్తాడండి. చాలా చాలా తాగొస్తాడని అడిగి తెలియదు కదండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇన్ని విడిచిపెట్టాడు తినేస్తాడు మొత్తం. అంటే మీరు ఎందుకు చెప్తున్నారండి కాలక్షేపానికి చేయటం లేదండి. ఏ చైతన్య స్థాయిలో ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉన్నాను. నేను ఒక స్థాయిలో ఉన్నానండి. ఏమండి ఒక స్థాయిలో అది దూరంగా కూర్చోండి. మీరు దూరం కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి కూర్చోండి, అది దూరం కూర్చోండి. ఏ స్థాయిలో అయితే మనం ఉన్నామో ఒక అలవాటు వచ్చింది అనుకోండి, మనకి సారా తాగే అలవాటు వచ్చింది అనుకోండి, ఆ సారా మనం మానలేము. ఇంట్లో వాళ్ళు చెప్తారు మానే, డాక్టర్ ముందే చెప్తారండి లివర్ పాడైపోతుందండి. సారా తాగేవాడు ముందు డ్యామేజ్ లివర్ అండి. ఇమీడియట్ ఎఫెక్ట్ లివర్ మీదకి వచ్చేస్తుంది. వాళ్ళు డాక్టర్లు చెప్తారు ఆడు ఆడికి మానేయాలన్నా మానలేడని. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్థాయిలో అయితే ఆడు బ్యాడ్ హ్యాబిట్ గురయ్యాడో ఆ స్థాయిలోంచి ఆ స్థాయిలో నాడు మనస్సు ఉందనుకోండి, నువ్వు బయటికి రాలేడని. ఆ శరీరం చచ్చిపోవాలి కానీ నువ్వు బయటికి రాలేడని. మీ భక్తి వల్ల ఇటువంటి మీటింగ్ మీరు వినటం వల్ల ఏమండి, తర్వాత జ్ఞానం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, సద్గ్రంథాలు పట్టణం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, ఏమండి సత్పురుషులతో సహవాసం వల్ల, హోలీ కంపెనీ వల్ల, ఎప్పుడు మీ టెంపుల్ పోయి వారానికి ఒకసారి రెండుసార్లు మీ ఏదో గుడికెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవటం వల్ల, ఇలాగే మీరు ఈ హ్యాబిట్స్ మీరు పెంచుకుంటారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే చైతన్య స్థాయి పెరుగుతుందండి. ఏం పెరుగుతుందండి, ఆ చైతన్య స్థాయి పెరిగాక మీ చెడ్డ అలవాట్ల నుంచి మీరు మామూలుగా బయటకు వచ్చేస్తారు. మీ చైతన్య స్థాయి పెరగదనుకోండి, మిమ్మల్ని రంపం పెట్టి కోసేసినా మీ అలవాట్ల నుంచి మీరు బయటకు రాలేరు. సబ్జెక్టులు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం అవుతుంది. అది అంటే ఏ స్థాయిలో మనం ఆ బ్యాడ్ హ్యాబిట్ గురయ్యాము, ఏ స్థాయిలో అయితే ఏ మన మనస్సు ఏ స్థాయిలో ఉండగా ఆ బ్యాడ్ హ్యాబిట్ గురయ్యాము, అదే స్థాయిలోంచి ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటికి రాలేమండి. భక్తి వల్ల, విచారణ వల్ల, వివేకం వల్ల, ధ్యానం వల్ల, పూజ వల్ల, జపం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల, లేకపోతే తీర్థయాత్రలు హోలీ ప్లేసెస్ కాశీ అరుణాచలం మరొకటి మరొకటి హోలీ ప్లేసెస్ వెళ్ళి దర్శించటం వల్ల అప్పుడు మీకేమవుతుందంటే మీ మనస్సు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ గురైనప్పుడు మనస్సు ఎలా ఉందో అంతకంటే కొంచెం చైతన్య స్థాయి పెరుగుతుంది, ఆలోచన స్థాయి పెరుగుతుంది, వివేకం పెరుగుతుందండి. మీరు పాడైపోతున్న సంగతి కనీసం మీకు తెలుస్తూ ఉంటుందండి. అప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. సేమ్ కాన్షియస్నెస్ నుంచి బయటకు రాలేరు. అంటే ఏ కాన్షియస్నెస్ లో మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్ గురయ్యారో ఆ కాన్షియస్నెస్ యొక్క స్థాయి పెరగకుండా అలవాటు నుంచి డాక్టర్లు చెప్పిన మీరు బయటకు రాలేరు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అదేండి ఆ స్థాయి ఎలా పోతుంది, మీరు డబ్బు సంపాదించిన వాళ్ళు మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు, అలాగే పాండిత్యం సంపాదించుకోవడం మీద పాండిత్యం సంపాదించుకుంటున్నారు, కొంతమంది ఏదో మంచి పనులు చేస్తూ ఉంటారు గౌరవం పెంచుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఏం చేయాలంటే ఈ చైతన్య స్థాయి పెంచుకోవాలి. మీకు అర్థమవుతుందండి, ఆ హృదయం యొక్క లోతులు పెరగాలి, హృదయం యొక్క లోతులు పెరగాలి. ఆ చైతన్య స్థాయి పెరిగితే మీ మారు మనసు పొందాలి. మీకు మారు మనసు పొంది ఎప్పుడైతే మారు మనసు వస్తుందో అంతకుముందు మీకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి దాని యొక్క ఆ హ్యాబిట్లోనే ఒరిచి తెలుస్తూ ఉంటుంది, అందులోనే రోత మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ హ్యాబిట్ ని మనం స్పాయిల్ చేస్తాం, మీ బ్రెయిన్ బాడీని మైండ్ని కూడా స్పాయిల్ చేస్తామని తెలుస్తూ ఉంటుంది ముందు, అది ఇరుకులోకి వస్తుంది. తర్వాత మీ మైండ్ మారు మనసు పొందుతూ ఉంటుంది. మీరు మంచి మాటలు వింటూ ఉంటారు, మంచి మాటలు స్మరిస్తూ ఉంటారు, హోలీ కంపెనీలో ఉంటారు. అన్నింటినీ ప్రభావం వల్ల మీ చైతన్య స్థాయి పెరిగి మీ చెడ్డ అలవాట్లను తేలిగ్గా బయటకు వచ్చేస్తారు. ఒకవేళ చెడ్డ అలవాట్ల నుంచి మీరు బయటకు రావడానికి అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు పేకాట అలవాటు నుంచి బయటకు వచ్చేసాడని ఆ నాలుగో చెయ్యి దొరకునాడు వస్తాడు వీడి దగ్గరికి. అంతకుముందు వీడికి అలవాటు ఉంది కదండి, నాలుగో చెయ్యి దొరకటాడు ఈయన రమ్మంటారు రానని చెప్పేస్తాడని. ఇంచేట వాడు మారి మనసు పొందాడని. ఆ మారి మనసు పొందటం, ఆ మారి మనసు మీకు ఎలా వస్తుందంటే సబ్జెక్ట్ శ్రవణం చెయ్యాలని, వినాలి, విసుగొచ్చేలా వినాలి, వినాలి, వినదని మననం చేసుకోవాలి. అది మననం చేసుకుంటే ధ్యానం చెయ్యాలి. అలా వినగా వినగా మీ చైతన్య స్థాయి పెరుగుతుంది, మీకు నోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. మీకు అది ఎలా కలుగుతుంది అంటే ముందు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి ఊడిపోతారు. ఇక లోపల సద్వస్తు అస్తిత్వం తెలుస్తూ ఉంటుంది, దాని ఆకర్షణ తెలుస్తుంది. మీకు తెలియకుండా మీరు ఇల్లు ఐక్యం అయిపోతారు, అక్కడ కరిగిపోతారు. అక్కడ కరిగిపోతే మీరు పోరు. మహాసముద్రం మీకు స్వరూపంగా, ఆనంద సముద్రం మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. గురువు సాదా తాగో నువ్వు మానే మానేయమని చెప్పారు కానీ ఆడి మైండ్కి డైవర్షన్ ఇవ్వరండి, డైవర్షన్ ఇవ్వాలండి. ఆడి మైండ్కి డైవర్షన్ ఇస్తే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చేస్తాడండి. డైవర్షన్ ఇవ్వాలి కదండి వీడు. అదే హోమీ కంపెనీ వల్ల డైవర్షన్ వస్తున్నాడు వాడికి. అంతేకాని అలా చెప్పు నువ్వు మానే మానే ముద్దభూతాన్ని కొట్టేసి మానే మానే అంటాడు, మానలేడండి. ఆ మైండ్ మారినవదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, విషయానందంలోంచి బయటికి రావాలి, మీ ఇంట్లో ఎవడైనా విషయానందంలో ఉంటే ఆయన బయటికి రావాలంటే భజనానందం అలవాటు చేయండి అన్నాడు. మీ ఇంట్లో రోజు సినిమాలకు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అనుకోండి తరప ఇంకోటండి, మనం అంటే మన తాడి చెట్టు కింద కూర్చుని కాఫీ తాగిన కళ్ళే అనుకుంటారు. మనం తాడి చెట్టు కింద కూర్చుని కాఫీ తాగినే కళ్ళే అనుకుంటారు. అంటే మనం మంచిగా ఉంటే సరిపోదు, ఇతరులు కూడా మంచిగా ఉన్నట్టు కనిపించాలన్నారు నా థియేటర్ యజమాని. మంచివాళ్ళని పాపం, మనం మంచిగా ఉన్నామంటే సరిపోదు, ఇతరులకు కూడా మనం మంచిగా ఉన్నట్టు కనిపించాలి. మనం ఇతరులకు ఎలా కనిపిస్తే ఏంటి మనం మంచిగా ఉన్నాం అనుకుని అది ఒకటి సరిపోదు. అంటే మీరు సినిమాలకు రాకండి, మీరు మా ఇంటికాడ చూపిస్తాను రండి అన్నారు. తర్వాత అక్కడ ఏమవుతుందంటే రోజు ఏదో సినిమాలు వేస్తూ ఉంటారు కదండి, ఆ హాల్లో ఒక రకమైన వాతావరణం ఉంటుంది. అది వైబ్రేషన్స్ హాల్, సరిగ్గా మనం ఎంటర్ అవుతాం అనుకోండి హాల్లోకి, ఆ వైబ్రేషన్స్ మనం బ్రెయిన్ వే పనిచేసేస్తాం. ఇప్పుడు దక్షిణామూర్తి ఉన్నాడండి, దక్షిణామూర్తి ఎవరికి ఉపన్యాసం చెప్పలేదు, మాట్లాడలేదు అన్న, ఇంకా మౌనంగా బోధించే వాళ్ళు జ్ఞానులు అయిపోయారండి సనత్ కుమారుడు వాళ్ళు. ఇది మాటలతో చెప్పేది కాదండి, మాటలతో చెప్పలేదండి, అసలు మాటలకు అందదు. అది ఎంగిలి ఇంతవరకు సృష్టిలో ఎంగిలి కాని పదార్థం బ్రహ్మం ఒకటేనండి. సృష్టిలో అన్ని ఎంగిలు అయిపోయింది, ఒక బ్రహ్మ పదార్థం తప్పించి అన్ని ఎంగిలు అయిపోయింది, బ్రహ్మ పదార్థం తప్పించి ఆ బ్రహ్మం అది ఉన్నట్టుగా మౌనంతో చెప్పగలరు కానీ నోడితోడు ఎవడో చెప్పలేడండి. దక్షిణమూర్తి మౌనంగా చెప్పాడు, మాటలతో చెప్పలేక, మాటలతో చెప్పేది కాదండి అది. అది రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, మీ ఇంట్లో ఎవడన్నా విషయానందంలో ఉంటే మీరు విషయానందంలో ఉంటే బయటికి రండి అంటే రారు, భజనానందం అలవాటు చేయండి అన్నాడు. ఆయన దగ్గరికి కూడా కొంతమంది తాగుబోతులు వస్తా ఉన్నారు రామకృష్ణ పైన, ఆయన పంతులు బాగున్నామని వారు నడవచ్చి. ఆ తాగుబోతు వాళ్ళకి చాలా మాటలు వింటాను చాలా బాగుంటుంది. మహాత్మా గాంధీ గారు కూడా నా కాలు కింద బలా దూరు అంటారు. ఇంకేదంటే వాళ్ళ బ్రెయిన్లో కంట్రోల్ ఉండదండి, మెదడులో వాడికి కంట్రోల్ ఉన్న, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు వాళ్ళకి. ఆ బ్రెయిన్లో వాళ్ళు కంట్రోల్ పోతున్నాడు. అయితే రామకృష్ణుడు ఏమన్నా అంటే అండి, విషయానందంలోంచి మీరు ఆయన రమ్మంటే తొందరగా రాగాడు, ఏదో నామ చెప్పం, భజన చప్పట్లు ముచ్చట్లు ఏమండి, ఏదో నామ చెప్పం. కొంతమందికి భజన అంటే ఇష్టం అండి, కొంతమందికి విచారణ మార్గం అంటే అంత ఇష్టం ఉండదండి. భజన చేద్దామంటే వస్తారండి. ఈ తాగుబోతుడు కదా ఆకర్షణ బాగానే ఉంటుందండి. కొద్దిగా ఈ భజన ఆనందం లేదంటే ఏదో నామం లేదా గుళ్ళోకి మీకు కూడా తీసుకెళ్ళటం లేదంటే తర్వాత ఏదో భజన చేయటం, రామనామం కృష్ణనామం ఏదో భజన చేయటం. అది విచారణ చేయమంటే అది చేయలేరండి పాపం. విచారణ చేయడానికి బుద్ధి సూక్ష్మత ఉండాలి. భజన చేయడానికి స్థూల బుద్ధి అనేది సరిపోతుందండి. వాళ్ళు కొన్ని భజన అలవాటు చేయండి, నామం అలవాటు చేయండి. ఇలా అలవాటు చేస్తుంటే వాళ్ళు బలహీనత నుంచి బయటకు వచ్చేస్తారు. ముందే విషయానందం, వాళ్ళు విషయానందం నుంచి డైరెక్ట్గా మీరు బ్రహ్మానందంలోకి వాళ్ళని పంపలేరు. విషయానందం నుంచి డైరెక్ట్గా వాళ్ళు బ్రహ్మానందంలోకి పంపలేరు. ముందు భజనానందం అలవాటు చేయండి. అలవాటు చేయాలంటే ఏదో భజన చేసుకోవటం, రామ అంటాం కృష్ణ అంటాం, ఇలా టెంపుల్కి తీసుకురావటండి, ఎక్కడ పూజలు జరుగుతాయంటే ఆ పూజల దగ్గర కూర్చోబెట్టండి, ఇలా అలవాటు చేయండి. ఆ తర్వాత భజనానందం అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ముందు భజనానందంలో విషయానందం నుంచి భజనానందంలోకి వచ్చేస్తారు. ఈ భజనానందం అలవాటు చేయగా అలవాటు చేయగా అలా మీకు కూడా చెప్పుకుంటే మీరు పొందే శాంతి ఏంటంటే తెలుస్తూ ఉంటుంది. మీ వైబ్రేషన్స్ వాడి మీద పనిచేస్తూ ఉంటాయి, వాడికి తెలియకుండానే పనిచేస్తూ ఉంటాయి. మీరు నోటితోటి మాట్లాడక్కర్లేదు, మీ వైబ్రేషన్స్ వాడి మీద పనిచేస్తే మీ ఇక్కడ ఏదో శాంతి ఉంది, ఇక్కడ ఏదో శాంతి ఉంది, ఏదో సుఖం ఉంది. అది మన ఇంద్రియాలకు అందటం లేదు, మన మనస్సుకు అందటం లేదు. ఇంద్రియాలకు అందని సుఖం, మన మనస్సుకు అందని సుఖం, మన ఊహకు అందని సుఖం. అక్కడ ఏదో సుఖం ఉందని తెలుస్తుంది. అవి వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తున్నాయి. ఆ సుఖం మనం కూడా పొందాలి, ఆ శాంతిని మనం కూడా పొందాలి. వాడు ఏం చేస్తాడండి, ఆ భజనానందం నుంచి బ్రహ్మానందంలోకి జంప్ చేసేస్తాడు. అంటే గట్టి మీద చేప సముద్రంలో గురికేస్తుందని అది ముందు విషయానందము అండి, భజనానందంలోకి తీసుకురండి. తర్వాత వాడు భజనానందం ఎక్కడికి యూజ్ చేస్తుందండి, బ్రహ్మానందంలోకి తీసి డైరెక్ట్గా ఉండి బ్రహ్మానందంలోకి రండి, విచారణ చేయండి, డిస్క్రిమినేషన్ ఇటువంటి మాటలు చెప్తాడు అంటారు. నామ జపం, ఈ పూజ జపము, అది మీకు కూడా చెప్పుకోవటం, ఇలా ఏదో చేస్తుంటే నెమ్మదిగా టేస్ట్ కలుగుతుంది. టేస్ట్ కలిగిన తర్వాత చైతన్య స్థాయి పెరుగుతుంది. పెరిగే హ్యాబిట్ హ్యాబిట్ని ఆదిరిచిపెట్టండి కదా, వీళ్ళే హ్యాబిట్ ఇరిచిపెడుతుంది. మీకు అర్థమవుతుంది, చెడ్డ అలవాట్లు వీడిని వీడి ఇడిచిపెట్టాం కదా, వీడిని ఇడిచిపెట్టి వెళ్ళిపోతాయండి. ఏం చేస్తే ఇక్కడ చైతన్య స్థాయి పెరుగుతుంది. అందుకని ఊరికి మీరు బాగుపడిన బాగుపడిన బాగుపడలేరు. ఊరికే దానికి మెడిసిన్ ఉండాలి. ఊరికే బాగుపడడం బాగుపడడం ముద్ద పైకి చర్చ చాలు. వాళ్ళకు మార్గం చూపించాలి. మార్గం కూడా దేవుడై ఉన్నది. ఈ చెడ్డకి చెడ్డలు వాటిలో ఉన్న వాళ్ళు సంపాదించక్కలే, ఉన్నది పాడు చేస్తూ ఉంటారండి. ఇల్లు ఇల్లు గుళ్ళైనా పర్లేదు, బుద్ధి కూడా గుళ్ళైపోతుందండి. ఇల్లు ఒకటే గుళ్ళైపోయి ఇల్లు ఒకటే గుళ్ళ చేస్తే పర్లేదు, శరీరం గుళ్ళవుతుంది, బుద్ధి గుళ్ళవుతుంది, మరణానంతరం నరకం. కొంతమంది వాళ్ళు డబ్బే వాళ్ళని పాడు చేస్తూ ఉంటుందండి. ఇతరులు ఎవరు పాడు చేయక్కలేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బే వాళ్ళని పాడు చేస్తూ ఉంటుందండి. డబ్బు భోగాన్ని ఇస్తుంది, డబ్బు భోగాన్ని ఇస్తుంది, కానీ శాంతిని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు. ఇంకో మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీకు 1000 కోట్లు డబ్బు ఉన్నా లేదా ఒక దేశానికి మీరు రాజైనా, బుద్ధి మన బుద్ధి శాంతించకుండా, మన బుద్ధి శాంతించకుండా, మన బుద్ధి కుదిరిపడకుండా, మన బుద్ధికి నెమ్మది స్థితి రాకుండా, మన బుద్ధి పలచబడకుండా ఏ మనిషికి సుఖం రాదండి. సుఖం అనేది ఎవరికీ రాదండి. మీకు 100 డిగ్రీలు ఉన్నామండి, 100 కోట్లు డబ్బు ఇవ్వనండి, లేకపోతే చైర్మన్ చేయండి, ప్రైమ్ మినిస్టర్ చేయండి, బుద్ధి శాంతించని వాడికి, బుద్ధి చల్లబడిన వాడికి, బుద్ధి అణగని వాడికి సుఖం తెలియదు. వాడికి సుఖం లేదు, శాంతి లేదు. మీకు డబ్బుంటే భోగం వస్తుంది, కానీ డబ్బుంటే శాంతి రాదు, జ్ఞానం రాదు, సుఖం రాదు. మనం పూర్వజన్మలో అనుభవించిన భోగాలు ఈ జన్మలో మనకు కూడా రోగాల కింద వస్తాయండి. యోగం వల్ల జ్ఞానం వస్తుంది, భోగం వల్ల రోగం వస్తుందండి. డబ్బుందని భోగాలు అనిపిస్తూ ఉంటారు అనుకోండి, ఈ భోగాలే రాబోయే జన్మలో మనకు రోగాల కింద వస్తాయండి. ఈ జన్మలో మనం ఏమో రోగాలు అనిపిస్తున్నాం. ఈ రోగాలు మనం ఊరికే రాలేదు. రోగాన్ని పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో మనకు కూడా రోగాల కింద వస్తాయండి. భోగం లేకుండా రోగం రాదండి. అసలు రోగం ఎందుకు రావాలండి శరీరానికి? అది శరీరానికి రోగం ఎందుకు వస్తుందండి? భోగంలోంచే రోగం వస్తున్నది. భోగం లేని వాడికి రోగం లేదండి. ఏం లేదు ఆ వ్యక్తి భావన. అహంభావం ఉంటే అంతా ఉంది. అహంభావం ఉంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మరణానంతర జీవితం ఉంది. అహంభావం ఉంటే అన్ని లోకాలు ఉన్నాయి. అహంభావం ఉంటే అంతా ఉంది. అవి లేకపోతే ఏది లేదు. దాంట్లోంచి విడుదల పొందటమే ఈ గమ్యం, మన జ్ఞానం యొక్క గమ్యం. జ్ఞానం యొక్క గమ్యమే జ్ఞానం. జ్ఞానం యొక్క గమ్యమే సుఖం. జ్ఞానం యొక్క గమ్యమే శాంతి. జ్ఞానం లేకుండా ఎవరికి సుఖ్యవడు? జ్ఞానం లేకుండా ఇంతవరకు సృష్టి ఎవడు సుఖి అవ్వలేదు. మీకు ఏదైతే లేదో అది ఎవరికైనా ఉంటారు సుఖపడుతున్నారని మీరు అనుకుంటారు. మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ అది సుఖపడటం లేదు. మీ మనసు కలా అనిపిస్తుంది. మీరు భక్తులతో స్నేహం చేయటం వల్ల భక్తిని పెంచి, అంటే భక్తిలో ఏముంది అనుకోండి, మీరు భక్తిని తక్కువ అంచనా వేయొద్దని చెప్తున్నారు. అదేమి శరణాగతిని తక్కువ అంచనా చేయ తక్కువ అంచనా వేయొద్దు, భక్తి భావన తక్కువ అంచనా వేయొద్దు. మీరు పాండిత్యం ఎలా సంపాదించుకుంటున్నారో, మరి ధనాన్ని ఎలా సంపాదించుకుంటున్నారో కష్టపడి భక్తిని సంపాదించుకోండి. దాన్ని తక్కువ అంచనా వేయద్దు. మీరు ఆ భక్తి యొక్క మీరు జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటారంటే మీ అహంకారం యొక్క పట్టు తగ్గిపోతుంది, మీ అహంభావం యొక్క బలం తగ్గిపోతుంది, దేహభావం తగ్గి దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం. దేహాన్ని పోషించుకుంటే చాలు, ఇంకేమీ లేదు. ఆ దేహమే సర్వస్వంగా జీవించడమే బుద్ధి తగ్గిపోతుంది మీకు. అహంభావం యొక్క పట్టులోంచి మీరు బయటకు వచ్చేస్తారు. భక్తి పెరిగేకొలిది, భక్తి పెరిగేకొలిది వ్యక్తి భావంలోంచి అహంభావం యొక్క పట్టులోంచి బయటికి రావటం కాదు. ఆ ముడే తెగిపోతూ ఉంటుంది. భక్తి పెరిగేకొలిది హృదయ గ్రంథి తెగిపోతుంది. బయట లోక విషయాల్లో ఆసక్తి పెంచుకుంటా అంటే హృదయ గ్రంథి పెరుగుతూ ఉంటుంది. అక్కర్లేదండి. బ్రహ్మచారికి పెళ్లి చేసుకున్నాడు కూడా తేడా ఉంది. పెళ్లి చేసుకున్నవాడు హృదయ గ్రంథి పెరుగుతూ ఉంటుంది. ఏ ప్రాబ్లం సమస్యలు వస్తూ ఉంటాయి, హృదయ గ్రంథి పెరుగుతూ ఉంటుంది, బలపడుతూ ఉంటుంది. బ్రహ్మచారికి హృదయ గ్రంథి పలచబడుతూ ఉంటుంది. కానీ తెలుగు లోకానికి సంబంధించిన కాంక్షలు పెంచుకుంటాం అనుకోండి, దానివల్ల కూడా హృదయ గ్రంథి బలపడిపోతాం. హృదయ గ్రంథి బలపడే కొద్దీ రాబోయే జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నవాడి కింద బలంగా హృదయ గ్రంథి పెళ్లి కాని వాడికి పెరగదండి. అంటే పెళ్లి చేసుకున్నాడు బాహ్యబంధాలు పెరుగుతాయండి. బాహ్యబంధం పెళ్లి చేసుకున్నాడు కొంత వాడికి బాహ్యబంధాలు తగ్గుతాయి. దాన్ని బట్టి వాడు హృదయ గ్రంథి తగ్గుతాం, హృదయ గ్రంథి వాడికి పలచబడతా ఉంటుంది. అంటే మీకు మీ మనసును జాగ్రత్త, భక్తి పెంచుకుంటే ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉంది? మెదడులో ఉందండి. మన మనసు ఎక్కడ ఉందండి? మెదడులో ఉంది. మన మనస్సుని మెదడులో ఉంచుకోవడానికి మనం ఏం సాధన చేయక్కర్లేదండి. మన మనస్సుని మెదడులో ఉంచుకోవడానికి మనం సాధన చేయక్కర్ న్యాచురల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుందండి. న్యాచురల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది మనసు మెదడులో. తర్వాత అది మన భక్తి భావన పెరుగుతుంటే, వివేకం పెరుగుతుంటే, వైరాగ్యం పెరుగుతుంటే. ఇందాక ఎవరో అమ్మగారు అన్నారు, మా అబ్బాయిలు మాతో మాట్లాడటం లేదు అని తెలియదు బెంగళం ఉందని. మీకు వైరాగ్యం ఉంటే మీ అబ్బాయిలు మీతో మాట్లాడకపోతే ఏంటండి? ఇప్పుడు మీకు వైరాగ్యం ఉందనుకోండి, మీ అబ్బాయిలు మీతో మాట్లాడాలనుకోండి, మాట్లాడటం లేదని కూడా అనిపించదు. అలా ఎందుకని ఎవరు మాట్లాడుతుంది మనం? వాడికి వైరాగ్యం లేదు. వైరాగ్యం ఉన్న వాడికి ఏమి అనిపించదండి. మీ ఆయనకి ఏదైనా కోపం వచ్చి మీతో 10 రోజులు మాట్లాడారనుకోండి, మీకు వైరాగ్యం ఉందనుకోండి, ఏమనిపించదు, హాయిగా ఉంటారు. మాట్లాడితే సంతోషం, మాట్లాడకపోతే సంతోషం. ఇతరులు ఇందాక అమ్మగారు మధ్యాహ్నం మా అబ్బాయిలు మాతో మాట్లాడటం లేదండి అని చెప్పి బెంగ ఉండాలి. అబ్బాయిలు మాట్లాడబోతే వీళ్ళు సుఖపడతారండి. వాళ్ళు మాట్లాడబోతే వచ్చిన నష్టం ఏమి లేదు. మనకు వైరాగ్యం లేక, వివేకం లేక, డిస్క్రిమినేషన్ లేక, డిటాచ్మెంట్ లేక వాళ్ళు మాట్లాడబోతే మనకి ఏదో నష్టం వచ్చేస్తున్నాం. నష్టం ఏమి రాదు, ఎనర్జీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, డబ్బు సేవ్ అవుతుంది. వాళ్ళ అబ్బాయిలు అష్టమంలో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏదో 10 రూపాయలు పెట్టాలని ఉంటుందండి. మాట్లాడబోతే సుఖంగా ఉండొచ్చండి. ఎవరో మనుషులు మాట్లాడకుండా 3 సేవ్ అవుతాయండి. కాలం సేవ్ అవుతుందండి, డబ్బు సేవ్ అవుతుందండి, కాలం సేవ్, మన ఎనర్జీ సేవ్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడక్కర్లేదండి. మాట వల్ల కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. మాట్లాడకపోతే ఎనర్జీ, మన ఎనర్జీ మనలో ఉంటుందండి. అది తెలియక వారు నష్టపోతున్నారేమో అనుకుంటున్నారు. అది తెలియక లాభం పొందుతున్నారన్నారు. అది మీకు మీకు ఎప్పుడు ఇలా కష్టపడాలా, మేము సాధన ఎప్పుడు చేయాలా అని మీరు ఎలా అనుకోకండి. కొంతకాలం మీరు కొంత దూరం మీరు సాధన చేసేటప్పటికీ లోపల మీకు హృదయంలో జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, బ్రహ్మము శక్తి లేకుండా ఉండదు, ఉన్న వస్తువు ఉన్నట్టు శక్తి లేకుండా ఉండదు, స్వరూపం శక్తి లేకుండా ఉండదు. మీకు లోపల ఉన్న వస్తువు భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉందో, భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉందో, ఆకర్షణ శక్తి అందుకే పైన పైన పోయి మనం ఎగరేసిన బంతి కింద పడుతుంది, పైకి ఎగిరి వెళ్ళిపోతుంది కదండి. దీని ఆకర్షణ శక్తి వల్ల అది పడుతుంది. అలాగే మీకు భూమికి ఎంత శక్తి ఉంది, హృదయంలో ఉన్నటువంటి ఆ సత్యానికి శక్తి ఉంది, బ్రహ్మానికి శక్తి ఉంది. నువ్వు రవ్వంత ముళ్ళంతా కొంచెం లోచులు అలవాటు చేసుకుంటే ఆ హృదయంలో నువ్వులో ఉన్న శక్తే అది నీ లోపల గుంజుకుంటుంది, నీ మనసును లోపల గుంజేస్తుంది, నీ మనసుని లోపల గుంజేస్తుంది. నువ్వు లోపల అది గుంజటం ప్రారంభించాడు, నీ సాధనతో పని లేదు. లోపల వలయంలోకి, లోపల హృదయం యొక్క వలంలోకి, శక్తి వలంలోకి నీ మనసు వెళ్ళాక నీ సాధించని పని లేదు. తర్వాత అదే చూసుకుంటుంది, లోపలికి నీ మనసుని అదే గుంజుకుంటుంది, అదే నీ మనసును అదే అదృశ్యం చేస్తుంది. అదే అదృశ్యం చేసి లోపల మహా లోపలను ఇస్తాడు, తన స్వరూపం నీకు ఇస్తాడు. అదే నిర్వాణ సుఖం, అదే మోక్ష సుఖం, అదే స్వర్గరాజ్యం, అదే ఆనందము, అదే శాంతి. అప్పుడు శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. శరీరం ఉంటే శాంతి, శరీరం పోతే శాంతి. ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే. మీరు ఆనందం కోసం బజార్లో తిరగక్కర్లేదు, హోటల్ చుట్టూ తిరగక్కర్లేదు, సినిమాల చుట్టూ తిరగక్కర్లేదు. చాలా కొత్త మన ఆనందం కోసం బాహ్యమైన పదార్థాల మీద కానీ, బాహ్యమైన వ్యక్తుల మీద కానీ, బాహ్యమైన సంఘటనల మీద కానీ అప్పుడు మన ఆనందం కోసం బజారు మీద ఆధారపడి ఉండక్కర్లేదు. మీరు ఈ గీతలు 18వ అధ్యాయంలో చెప్తాడు, మీ సంతోషం కోసం కానీ మీ సుఖం కోసం కేవలం ఇతరుల మీద ఆధారపడతారనుకోండి, అనుకోండి. ఇతర మీద ఆధారపడ బాకి విషయాల మీద, మీ శాంతి కోసం విషయాల మీద ఆధారపడతారనుకోండి, మనుషుల మీద ఆధారపడతారనుకోండి. ఏమండి ఈ సుఖం పరిణామంలో నూటికి ఊరిపాలి, దుఃఖం కింద మారిపోతుంది. మీరు బాహ్య విషయాల్లో సుఖాన్ని దొరుకుంటారనుకోండి, అది టెంపరీగా మీకు బాగున్నట్టు ఉంటుంది, మీకు అర్థమవుతుంది. అది పరిణామంలో మొత్తం మీరు పొందే సుఖం అంతా కూడా వడ్డీతో సహా రెట్టింపు రెట్టింపు అంతా దుఃఖం కింద మారిపోతుంది. మీ శరీరం కూడా మీకు కూడా ఎలా వస్తుంది, మీ శరీరం కూడా మీ నీడ కూడా ఎలా వస్తుందో దుఃఖం కూడా మీకు కూడా వచ్చేస్తుంది. ఇండిపెండెంట్ హ్యాపీనెస్ నిలబడుతుంది, కానీ డిపెండెంట్ హ్యాపీనెస్ నిలబడదు. ఆ భక్తిలో ఏముందనుకుంటున్నారని, భక్తి యొక్క టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ భక్తికి చెప్తున్నారండి. శరణాగతిలో ఏముందనుకుంటున్నారేమో, భక్తిలో ఏముందమ్మా అనుకుంటున్నారేమో, అందులో ఏముందనుకుంటున్నారేమో. అందులో ఎంత విశేషం ఉందంటే, మీ మనస్సుకి ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి లోకంలో తిరిగే ప్రవృత్తిని పోగొడుతుంది. అది భక్తి. మీ మనస్సు ఇంద్రియాల ద్వారా వెళ్ళి లోకంలో తిరుగుతుంది, లోకంలో తిరుగుతుంది. ఆ అలవాటుని, మనసుకునే అలవాటుని, ఆ ప్రవృత్తిని వేరు చూసాక నశింపజేస్తుంది. అది భక్తి యొక్క విశేషం, అది శరణాగతి యొక్క వైభవం. తర్వాత ఇంకోటి, మనం ఎప్పుడో కోరికల కోసం దేవుడి దగ్గరికి వెళ్తాం, కోరికల కోసం దేవుడి దగ్గరికి వెళ్తాం ముందు, లేదా కోరికలు కోరుకుంటాం. తర్వాత ముందు కోరికల కోసం వెళ్ళచ్చు, మోక్షం కోసం వెళ్ళకపోవచ్చు. మనం నాకు మోక్షం కావాలని కోరిక, అది కోరిక కాదు. మనకు మోక్షం కావాలని కోరిక కింద అనిపించినా అది కోరిక కాదండి. ఇప్పుడు మామూలుగా గుళ్ళోకి వెళ్తే ఏదో కావాలో అది కావాలని, ఆ కోరిక మీకు నెరవేరుతుందండి, ఆ కోరిక మీకు నెరవేరుతుందండి. వాడు జ్ఞాపకం పెట్టుకోండి, మనకు లాభం ఏంటంటే ఆ కోరిక నెరవేరినా మన భక్తి పెరుగుతాను అంటుంది, కోరిక నెరవేరటం వల్ల. అది భక్తికి ఏమీ నష్టం లేదు. ఒకవేళ మీరు కోరికల కోసం గుళ్ళోకి వెళ్ళినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. అలా కొంతకాలానికి ఏమవుతుందంటే అండి, ఏదో అప్పుడు 10 కోరికలు నెరవేరినాయి, నెరవేరినాయి కానీ మన శాంతి ఏం పెరగలేదని మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు లోపల తెలుస్తూ ఉంటుంది. మీకు భగవంతుని 10 కోరికలు నెరవేర్చాడు, ఈ 10 కోరికల వల్ల శాంతి రావటం లేదు. ఈ 10 కోరికలు ఏంటి, ఇంకో 10 కోరికలు తీసుకొచ్చినాయి. డిజైన్ ఏం చేస్తున్నానంటే దాన్ని సాటిస్ఫై చేసి కొద్దీ పెరిగిపోతున్నాను. అంటే నిప్పుడో నెయ్యి వేస్తున్నాం అనుకుని అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఏ కోరుకున్నా సరే దాన్ని సాటిస్ఫై చేస్తాం అనుకుని అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే చెప్తాడంటే శాస్త్రంలో, టు కాంకోర్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దాన్ టు సాటిస్ఫై ఇట్. ఇప్పుడు మీకు ఏదైనా కోరిక వచ్చిందనుకోండి దాన్ని వెంటనే సాటిస్ఫై చేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకున్నారనుకోండి, సాటిస్ఫై చేయటం వల్ల వచ్చిన శాంతి కంటే దాన్ని కంట్రోల్ చేసుకుని వచ్చిన శాంతి ఎక్కువ ఉంటుందని చెప్పాడు శాస్త్రంలో. టు కాంక్వర్ ఏ డిజైర్, టు కంట్రోల్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దాన్ టు సాటిస్ఫై ఇట్, బ్రింగ్స్ మోర్ పీస్ దాన్ టు సాటిస్ఫై ఇట్. తర్వాత మన ఫుడ్ కూడా మనకు అవసరం దానికన్నా ఎక్కువ తీసుకోకూడదండి. అంటే మనం ప్రాణాలు నిలబెట్టుకోవడానికి తింటే సరిపోతూ ఉంటుందండి. మన అందరం కూడా మనకు అవసరం దానికంటే ఎక్కువ చేస్తూ ఉంది. మనం పని అంటే తక్కువ చేస్తాం కానీ తిండి ఎక్కువ తినేస్తామండి. తిండి బద్దకస్తులం కానీ పని బద్దకస్తులం అండి. శాస్త్రం ఏం చెప్పాడంటే, నీ ప్రాణం నిలబెట్టుకోవడానికి సరిపడి తిను, నీ పని ఏదో నువ్వు చూసుకో, మిగతా లేదర్పై పాడు చేసుకోవద్దు. ఈశ్వరు యొక్క సన్నిధాన్ని, ఈశ్వరుడి పాదాలను చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ హృదయంలో ఉన్న బ్రహ్మము తప్పించి అంతా మనసు కల్పించింది. ఉన్నది ఒక్కటే, అది తప్పించి అన్ని మనసు కల్పించినయే. అష్టకంలో చెప్తాడండి భగవాన్, అష్టకంలో చెప్తాడు అరుణాచల అష్టకంలో అండి. ఆకాశంలో తిరిగే మేఘాలన్నీ ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, సముద్రం నుంచి వచ్చింది. సముద్రంలోని నీరే ఆకాశంలో మేఘాల కింద పడ్డాయి, ఆ మేఘాలే కొండల మీద వర్షం కింద కురుస్తుంది, ఆ వర్షమే కొండల మీద కురిసిన వర్షమే నదుల కింద ఫారం అవుతుంది, నదుల కింద ఫారం అయ్యి మళ్ళీ నదుల్లోంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ సముద్రంలో నీరు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళే వరకు దానికి విశ్రాంతి లేదు. ఆ నీరుకి మేఘం కింద మారుతుంది, మళ్ళీ అది వర్షం కింద మారుతుంది, మళ్ళీ అది కొండల్లో కూర్చుంది, అది నదుల కింద ఫారం అవుతున్నాయి, మళ్ళీ నదుల కింద ఫారం అయ్యి సముద్రంలో చేరుతుంది. అదేవిధంగా ఈ వర్షం ఎక్కడి నుంచి, నీరు ఎక్కడి నుంచి అయితే వచ్చింది అక్కడికి వెళ్ళే వరకు దానికి విశ్రాంతి లేదు, దానికి విశ్రాంతి లేదు. అలాగే ఈ జీవుడు, ఈ మనస్సు ఏ బ్రహ్మములంచైతే వచ్చిందో అక్కడికి వెళ్ళే వరకు నీ విశ్రాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. అదే నిర్వాణ స్థితి. ఎఫర్ట్ ఇస్ నీడెడ్. కానీ మీకు ఎవరికైనా తెలియచేట్లు ఉన్నాయనుకో, మీ సొంతం కాదు, భగవంతుడు ఇస్తే మీకు వచ్చినాయి. అది మీ సొంతం అనుకోకండి, భగవంతుడు ఇవ్వకుండా మనకు ఏది రాదు. అది ఇస్తే వచ్చినాయి అని చెప్పి మనం కొంత మాట అది ఆయన ఇచ్చే సమాధి రూపంలో ఉన్నాడు కూడా ఆయనే. అయితే మనకి తెలివి చేతులు ఉంటే తెలివి చేతులు, చదువు ఉంటే చదువు, విద్య ఉంటే విద్య, ధనం ఉంటే ధనం, లేకపోతే మనకు భగవంతుడు ఏ అవకాశాలు ఇచ్చాడు, ఏ గిఫ్ట్ అయితే ఇచ్చాడు అది కొంత సమాజానికి ఉపయోగిస్తే నరసేవ. ఈ నరసేవ నారాయణుడు ఐక్యం అవటానికి సహకరిస్తుంది. వ్యక్తిభావం లేకుండా చేస్తే, వ్యక్తిభావం చేస్తే, వ్యక్తిభావంతో చేస్తే పుణ్యం వస్తుంది. వ్యక్తిభావం లేకుండా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి మీ మోక్షానికి దారి చూపిస్తుంది. భగవాన్ అన్నారు, అరుణాచలేశ్వరుడు అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు. అరుణాచలేశ్వరుడు అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, అడగని వాడికి అన్నిటి మోక్షం ఇస్తాడు. అరుణాచలేశ్వరుడు అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు. ఇంకేటట్టు ఆయన అనుగ్రహం ఇది అడిగిన దానికి పరిమితం అయిపోతున్నట్టు. మీకు అర్థమవుతుంది, నేను అడగడనుకోండి ఆ భారం వెళ్ళి ఆయన నెత్తి మీద పడతాను. ఎవరు నెత్తి మీద? అరుణాచలేశ్వరుడు నెత్తి. అడిగిన వాడికి అడిగింది ఇచ్చేసి నేను గొడవ వదిలించుకున్నాం అనుకుంటాడు. అడగిన వాడికి అన్ని ఇస్తాడట. నీకేది అవసరం నీకంటే ఎక్కువ ఇస్తాడికి తెలుసు, నీకేది మంచిదో నీకంటే ఎక్కువ ఇస్తాడికి తెలుసు. అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, అడగని వాడికి అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు, తన స్వరూపాన్ని ఇస్తాడు నీకు. నీ జ్ఞానంతో అలంకరిస్తాడు. నీకు బంగారం లాంటి, నీ ఇంట్లో బంగారం ఉంటాం కదా, నీ బుద్ధిని బంగారం చేస్తాడు. మనం మన ఇంట్లో బంగారం డబ్బు పెట్టుకోనుకోగలం, కానీ మన బుద్ధిని బంగారం చేసుకోవాలంటే డబ్బు పెట్టుకోనుకోలేం. అది అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా మన బుద్ధి బంగారం కాదు. డబ్బు ఉంటే బంగారం కొనుక్కోవచ్చు, డబ్బు పెట్టి మన బుద్ధిని బంగారం చేసుకోలేము. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా మన బుద్ధి బంగారం అవ్వదు. బుద్ధి బంగారం కాకపోతే దానికి నోచూపే కలగదు. అసలు నోచూపు లేకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు. మనసు బయటకు వెళ్తే బంధం, లోపలికి వెళ్తే మోక్షం. బయటికి వెళ్తే అశాంతి, లోపలికి వెళ్తే శాంతి. బయటికి వెళ్తే అహంభావన, బయటికి వెళ్తే అహంకరణం. లోపలికి వెళ్తే జ్ఞానం. లోపలికి వెళ్తే ఏంటి? బ్రహ్మం. నీ మనస్సు ఎవరనుకుంటున్నామో అది కూడా ఆత్మే. లోపలికి రవ్వంతా ముళ్ళంతా లోపలికి పంపి చూడు. మనస్సు అంటే ఏంటి అనుకుంటున్నప్పుడు ఇది కూడా ఆత్మ సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు తొంపరని సముద్రంలో పడింది అనుకోండి, దాని తొంపర అంటే సముద్రం అంటారు. నీ మనస్సులో ఆత్మలో పడింది అనుకోండి, తీసి సముద్రం. అంటే ఇదేంటి అనుకోద్దు, హౌట్ పోయింది. బయటికి వెళ్ళి అలవాటు ఉంది నీకు, బయటికి వెళ్ళి అలవాటు ఉంది. బయటికి వెళ్ళి అలవాటు ఏం చేస్తే భగవంతుని ఈ భక్తి ఏం చేస్తుందంటే నీ మనసు బయటికి వెళ్ళిపోతాను. ఈ భక్తి ఏం చేస్తుందంటే నీకు నిన్నదిగా కొంచెం తవ్వు నీళ్ళు. ఈ పశువులకి ఏం చేస్తుంటే, అదే భగవంతుని పేరే పశుపతిని. జీవులందరూ పశువులు, శివుడికి పేరు పశుపతిని ఒక పేరు. జీవు మనమందరం పశువులు, మనమందరం పశువులు అంటే దేహాభిమానం నాడు ప్రతి వాడు పశువే. ఈ దేహాభిమానం ఉన్న వాళ్ళందరికీ భర్త ఉన్నాడు, వాడే పశుపతి. వాడు పశుపతి, వాడి దయ లేకుండా, పశుపతి దయ లేకుండా పశుబుద్ధి మనకు పోదు. అది శివుడు పేరే పశుపతి. ఈ పశుపతి దయ లేకుండా ఈ పశుబుద్ధి మనకు పోదు. దేహాత్మ బుద్ధి ఉన్నవాడు ప్రతివాడు పశువే. అది చెప్పాను, వశిష్ఠుడు చెప్పిన మాటకి దూడను తాడు పెట్టుకుని లాక్కెడితే ఎలా వెళ్ళాలి? నీ పశుబుద్ధే నీ ఇంద్రియాలు ద్వారా బయటికి వెళ్ళి నువ్వు లాక్కుండా ఒక లాక్కు పోతూ ఉంటుంది. అది భగవంతుడు నేను రక్షించాలి, ఆ పశుపతి నేను రక్షించాలి. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. దేహబుద్ధిని శవబుద్ధిని వాడు ప్రతి వాడు పశువే. అంటే అటు నాలుగు కాళ్ళు ఉన్నాయి, మనకు రెండు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళే తేడా. అడ్డంగా పెరిగితే మనం నిలువుగా పెరుగుతాం. అది పశువులు అడ్డంగా పెరిగితే మనుషులు నిలువుగా పెరుగుతారు. అంటే నీకు మైండ్కి అవుట్ గోయింగ్ హ్యాబిట్, ఈ మనిషికి బయటికి వెళ్ళి అలవాటు ఉంది కదా, అవి నీ భక్తి ఏం చేస్తుందంటే ఈ జీవుడి పశువుకి, జీవుడని ఈ పశువుకి నెమ్మదిగా పచ్చగడ్డి అలవాటు చేస్తుంది. బయటికి వెళ్ళి ఒట్టిగడి తినేస్తుంది, అది కాపట్లో తిని తినేస్తుంది. కాపట్లకు వెళ్తే ఇంటికాడ బాగా చేస్తున్నారు అనుకోండి సరుకులు, ఇంకా కాపట్లకు వెళ్తే మానేస్తారు. మీ ఇంటికాడ కంటే కాపట్లు బాగుంది అనుకోవాలి, కాపట్లు బాగుంది ఇక్కడ బాగలేదు అంటే ఉంటాడు వాడు. నేను కాపట్లో ఇడ్లీ బాగుంది, ఇడ్లీ బాగలేదు అంటాడాడు. మీకు అర్థం వచ్చిందే, కాపట్లో తయారు చేసి ఇడ్లీ కంటే మీరు బాగా తయారు చేస్తున్నారనుకోండి, ఇంక ఆడి కాపట్లకు మీరు వెళ్ళి కాపట్లకు వెళ్ళండి, వెళ్ళమని వెళ్ళాడు. ఇంకా ఇక్కడ ఇడ్లీకి అలవాటు పడిపోయాడు. మీకు అర్థం వచ్చింది, ఇంకా ఆ దొంగ ఇడ్లీ తినరాడు, ఇక్కడ తినేస్తాడు ఇంకా. ఏమండి అప్పుడు భగవద్ భక్తి ఏం చేస్తుందంటే మీ హృదయంలో మీ సుఖాన్ని, మీ హృదయంలో రుచిని ఇప్పుడు ఒట్టిగడ్డి తింటున్నాం బజార్లోకి వెళ్ళి, ఈ భక్తి ఏం చేస్తుంది మీకు పచ్చగడ్డి అలవాటు చేస్తుంది. ఈ జీవుడికి ఏం చేస్తుంది, పచ్చగడ్డి తిన్నాక పచ్చగడ్డి తింటే అలవాటు అయిపోతున్నాయి, లోపలి భక్తి పచ్చగడ్డి సప్లై చేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలుపు ఒట్టిగడ్డి తినని జీవుడికి చెప్పినా అది ఒట్టిగడ్డి కండవు, ఓహో ఒట్టిగడ్డి కంటే పచ్చగడ్డి బాగుంది అనుకుంటాడు. అలాగే ఏం చేస్తాయంటే పచ్చగడ్డికి చెందిన అలవాటు ఉన్న జీవుడు పశువు ఒట్టిగడ్డి తిన్న ఒట్టిగడ్డి తిండ్రాన్ని ఇంకెళ్ళాడు బజార్లోకి వెళ్ళాడు, పచ్చగడ్డికి అలవాటు పడిపోయాడు. అలాగే మీ హృదయంలో ఉన్న సుఖానికి, మీ హృదయంలో ఉన్న శాంతి ఎప్పుడైతే భక్తి చూపించిందో ఈ మనసుకి బాధ్యాన్ని కలిగి తిరిగి అలవాటు తగ్గిపోతుంది, ఆ వాండరింగ్ తగ్గిపోతుంది. మైండ్ యొక్క వాండరింగ్, మనసు యొక్క చాపల్యం ఆ బజార్లో తిరిగి ఆగిపోతుంది. ఎప్పుడు మైండ్కి ఆ లోపల ఉన్న పచ్చగడ్డి రుచి మీకు అర్థమవుతారు. తవ్వు నీళ్ళు ఈ పశువుకి తవ్వు నీళ్ళు అలవాటు చేస్తాడు ఈశ్వరుడు. ఈ తవ్వు నీళ్ళు అలవాటు పడ్డాక ఆ బయటికి దాకా మురికి నీళ్ళు ఎవరు తాగుతాడు? అందుకని తవ్వు నీళ్ళు ఆగ అలవాటు పడి దూడ బయటికి ఆ మురికాల్లో నీళ్ళు తాగమంటే తాగుతుందా? తాగదు. ఈ భక్తి ఏం చేస్తుంది, తవ్వు నీళ్ళు అలవాటు చేస్తుంది. ఎవరు ఈ పశువుకి అంటే అలవాటు నుంచి ఎలా బయటికి రావడం కష్టమేమో అనుకోకండి. కొంచెం మనసు యొక్క స్థాయి పెరిగిందంటే అలవాట్లు మీరు విడిచిపెట్టక్కర్లేదు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మధ్య మధ్య వచ్చి మీరు తలుపు తడతాయి, మీరు పట్టించుకొని వెళ్ళిపోతాయి పాపం. అవి మీరు పట్టించుకోరనుకోండి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చాడనుకోండి, మామూలుగా మీరేం మాట్లాడారనుకోండి, పట్టించుకోరనుకోండి, మంచి వాళ్ళు ఎవరనుకోండి, వాడే వెళ్ళిపోయి వెళ్ళిపోమని అడక్కర్లేదు, వాడే వెళ్ళిపోతాడు. అయితే ఈ భక్తి వాళ్ళు ఏదో అనుకున్న భక్తి అంటే మీరు మళ్ళీ వేరు కూడా ఉండదు ఆ మూలంతో సహా, అంటే వేరు ఉంది అనుకుని మళ్ళీ వర్షం కురిస్తే మొలుస్తుంది, వేరు లేకపోతే వర్షం కురిసిన మొలవదు. మీకు అర్థమవుతుంది, లోపల వేరు వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ పరిస్థితి మీకు అనుకూలం అవుతుంది అనుకోండి మొలుస్తూ ఉంటుంది మళ్ళీ, అదే వేరుతో సహా నశిస్తుంది. ఆ భక్తి భావన ఉన్నప్పుడు ఆ డివోషన్, డెడికేషన్, డివోషన్, ఆ కారణ భక్తి. కొంతమంది జీవిస్తాడు మీద పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది, ఎందుకు ప్రేమిస్తూ ఉంటే కారణం కనపడదండి. కొంతమంది ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, గంటల తరబడి చూసుకుంటారు, రోజుల తరబడి చూసుకుంటారు, లోపల ఏం కోరిక ఉండదు, లోపల ఏమి కోరిక ఉండదు, కానీ చూసుకోవటం మాట్రు అలా చూసుకోవటం ఆనందం. అకారణ భక్తి కారణ భక్తి, కారణ భక్తి వల్ల మోక్షం రాకపోయినా అకారణ భక్తి వల్ల మోక్షం వస్తుంది. అంటే ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ఆత్యాయత ఉంటుంది, కోరిక ఉండదు. ఆ భక్తి వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది, పరమేశ్వరుని సాక్షాత్కారం అవుతుంది. కొంతమంది ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, ఎంతసేపు చూసుకుని 24 గంటల 24 క్షణాల కింద వెళ్ళిపోతుంది. మరి రెప్ప వాలిస్తే ఎక్కడ మిస్ అయిపోతుంది అనిపిస్తుంది, ఒకవేళ రెప్ప మళ్ళీ మూస్తే ఎక్కడ మిస్ అయిపోతారేమో అనిపిస్తుంది. రేప పట్టం కూడా ఇష్టం ఉండదు మనకి. కొంతమంది అంటారు మాకు ముక్తి వద్దు బాబు భక్తి చాలంటారు. కొంతమంది మాకు ముక్తి వద్దు బాబు భక్తే చాలు మాకు, ఒకవేళ మాకు భయం వేస్తాం తొందరపడి ముక్తి ఇచ్చేస్తాడేమోని ముక్తి మాకు మాకు ముక్తి వద్దు బాబు అని ప్రార్థిస్తున్నాం మేము భగవంతుణ్ణి, మాకు ముక్తి వద్దు అని ప్రార్థిస్తున్నాం, మాకు భక్తి సరిపోతుంది. వీళ్ళకి ముక్తి కంగారు పడి వచ్చేస్తున్నాము వద్దు అని ప్రార్థిస్తున్నారు అట్లా వాళ్ళు. అంటే భక్తిలో కూడా అంత వైభవం ఉంది, అంటే భక్తిలో కూడా అంత ఏకాగ్రత వచ్చేస్తుంది. 24 గంటలు ఒకరినొకరు చూసుకున్నా తనవి తీరదు, కాన్సన్ట్రేషన్ పరిపూర్ణమైన ఏకాగ్రత, 100% కాన్సన్ట్రేషన్, 100% ఏకాగ్రత మీకు వచ్చేసింది అనుకోండి మీ మనసుకి చేపల్ని ఆగిపోతుంది, మీ మనసుని బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు. రమణ మహర్షి గారు చెప్పారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. ఇది మహర్షి ఉపవాచ. భగవాన్ అన్నారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమని అడుగుతున్నది కదలమంటే అది కదలటం లేదు. ఇంకా వాడికి యోగంతో పనేముంది, ఈ భక్తుని వాడికి భక్తి అవసరం, నియోగంలో ఉన్న వాడికి యోగం అవసరం. వియోగం వియోగం ఎలా ఉంటుందో తెలియని వాడికి యోగంతో పని ఉంది, రోగం ఎలా ఉంటుందో తెలియని వాడికి మందుతోటి పని లేదు. మీరు ఇప్పుడు ఎవరినైనా ఈశ్వరుని ఇష్టంగా ఈశ్వరుడి స్వరూపాన్ని మీరు ఇష్టంగా చూస్తున్నారనుకోండి, మధ్యలో ఎవడన్నా అడ్డొచ్చాడనుకోండి, ఒక్క తను తనకి ఇటు పోతాడనిపిస్తుంది. మీరెవడు అడ్డొచ్చని వెళ్ళాడు, ఈ అడ్డొచ్చాడు, ఒక్క తను తనకి ఇది బయటికి అంటే అవి యాక భక్తి యొక్క వేక. అంటే ఇప్పుడు మీరు పాయసం తాగుతున్నారనుకోండి, పాయసం తాగుతున్నారనుకోండి, అంటే నెలకి ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, మా బాగా వచ్చింది అనుకుంటారు, ఈ నెలకి సిద్ధమైంది ఏంటనుకుంటారు. అలాగే మీరు సబ్జెక్ట్ ఎంజాయ్ చేసినప్పుడు మజ్జిగ అడ్డు వస్తాడు బయటకు పోతే బాగుంది అనిపిస్తుంది. పాయసం తాగేటప్పుడు నెలకు అడ్డు వస్తే మా బాగా అడ్డు వచ్చిందని ఎవడు అనుకోడు. మన అన్నం తినేటప్పుడు ఎప్పుడు తల ఇంటికి వస్తుంది మా బాగా వచ్చిందని అనుకో, తీసి పక్కన పెట్టేస్తాం. మీ అజ్ఞానం యొక్క వేరుతో సహా తెంపుతున్నది, మీ అవిద్యని భక్తి మీ అవిద్య యొక్క వేరుతో సహా దానికి తెంపుతున్నవయ్యా. అదే మనం ఎక్కడ ఏదో మించి మేము చెప్పుకున్నాం, అది సకామ కర్మ నిష్కామ కర్మ ఎక్కడ చెప్పుకున్నాం, సకామ కర్మ ఎక్కడ చెప్పుకున్నాం, సకామ కర్మ నిష్కామ కర్మ. ఒకేసారి మనం నిష్కామ కర్మ చేయలేము, మన కోరికతోటి పని చేస్తాం. నువ్వు కోరికతోటి పని చేసిన ఫలితం వస్తుంది, ఆ ఫలితం నువ్వు కొంత ఎంజాయ్ చేసి కొంత సమాజానికి ఇవ్వి, అప్పుడు ఇలా తర్వాత నీకు నిష్కామ కర్మ అలవాటు. మీరు ఒక్కసారి మనిషికి నిష్కామ సకామ కర్మ చేస్తున్నావు అనుకో, నువ్వు ఫలితాన్ని ఆశించే పని చేస్తున్నావు అనుకో, ఫలితం రాని, కొంత నువ్వు ఎంజాయ్ చెయ్యి, కొంత నువ్వు సమాధానికి ఇలా కొంతకాలం ఇలా ప్రాక్టీస్ చేసినప్పటికీ అది నిష్కామ కర్మ నీకు అప్పుడు అలవాటు అవుతుంది. ఒక్కసారి నీకు నిష్కామ కర్మ అలవాటు అవ్వదు. నీకు మజ్జిగనే అడగనప్పుడు కూరమే అలా అడుగుతుంది, ముందు సకామ కర్మ వచ్చాక ఆ ఫలితాన్ని కొంత త్యాగం చేయడం నేర్చుకున్నాక అప్పుడు నిష్కామ కర్మ అలవాటు అవుతుంది, అప్పుడు కర్మయోగి అవుతావు నువ్వు బాపూజీ లేక. ఎక్కడ చెప్పుకున్నావు దీని మీద, మళ్ళీ అందులోకి వెళ్ళదు, ఎక్కడ డీటెయిల్గా చెప్పుకున్నావు సకామ కర్మకి నిష్కామ కర్మ డిఫరెన్స్, సకామ కర్మ నుంచి నిష్కామ కర్మ ఎలా జంప చేయాలో అవన్నీ కొంత ఏదో మీటింగ్ నాకు గుర్తులేదు, ఎక్కడికి వివరంగా డిస్కస్ చేసుకున్నాం. అయితే నీకు నీకేది మంచిదో, నీకంటే ఎక్కువ ఇష్టం తెలుసు, నీకు ఎక్కడ ఏ టైం చేయి, ఎక్కడ ఏ పని చేయరా పని నీకు ఉపకారం చేస్తా ఉంటాడు. నువ్వు తొందర పడద్దు, వేగిరి పడొద్దు, వెయిటింగ్లో ఉన్నట్టుండదు, ఎదురు చూసినట్టుండద్దు. 25 నిమిషానికి ఎదురు చూస్తుంటే నీకు రక్తపోటు పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ వద్దు, ఎక్స్పెక్టేషన్ ఉంచాడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఒక్కర్లేదు, ఎప్పుడు ఎక్కడ ఏది నీకు ఎప్పుడు ఏది అవసరం అది చేస్తూ ఉంటాడు. నీకంటే తెలివి గలవాడు భగవంతుడు, నీకంటే బుద్ధిమంతుడు. అంతేకాదు నీకు ఏది మంచిదో నీకంటే ఎక్కువ తెలిసి ఈశ్వరుడు, ఆయన సర్వజ్ఞుడు, నువ్వు కించజ్ఞుడు. అంటే మనం ఎంతకనుకుంటున్నామంటే మనం ఏదైనా బరువు వేస్తే ఈశ్వరుడు మొదలేడేమో అనుకుంటున్నాం. అదే భగవాన్ చెప్పారు, ఈ సృష్టి భారం అంతా మొత్తం క్రియేషన్ భారం అంతా మోసేవాడు, నువ్వు ఒక్కడ బరువు మొదలేడా? మొత్తం యావత్తు ఖగోళం భారం మోసేవాడు, నువ్వు ఒక్కడ భారం మొదలేడా? అయితే అది మొయ్యలేడేమో నువ్వు కంగారు పడుతున్నావు, నీ బరువు వేస్తాడు పడిపోతాడేమో అనుకుంటున్నావు. అంటే నీ అహంకారం ఎలా అనిపిస్తుంది, నీ అహంభావం ఎలా అనిపిస్తుంది, నీ వ్యక్తిభావం ఎలా అనిపిస్తుంది, నీ ఇండివిజువల్ ఎలా అనిపిస్తుంది? ఆ మూల తలంపులోనే, ఆ మూల తలంపు మూలంలోనే నిజమైన తలంపు అని నిజమైన అంటే మూల ఆ దేహగతమైన నేను యొక్క మొదట్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే నిజమైన నేనే ఈశ్వరుడు. వాడు ఈశ్వరుడు శక్తి లేకుండా ఉండడు, జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, భక్తి శక్తి లేకుండా ఉండదు, నిప్పు వేడి లేకుండా ఉండదు. నా వలంలోకి వెళితే నా ఈశ్వరు యొక్క వలంలోకి ఆ వలంలోకి నువ్వు వెళ్ళేటప్పటికి నిన్ను వాడు ఆకర్షించుకుంటాడు. నువ్వు రవ్వంత ముమిలంత చింతాకంత నీ మనసుని లోపల అంతర్దృష్టి నీ మనసుని లోపలికి నెట్టితే సరిపోతుంది. ఈశ్వరు యొక్క ఈశ్వరు చేతికి అందేలాగా వెళ్ళి వెళ్ళు, అక్కడి నుంచి నీ ప్రయత్నంలో ఆయన లాగేసుకుంటాడు. రామకృష్ణుడు చెప్తాడు, మొత్తం నీకు దేవుడికి 10 అడుగులు దూరం ఉందనుకో, నువ్వు 10 అడుగులు ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒక్కడిగా నువ్వు ముందుకెళ్ళి 9 అడుగులు ఎదురకొచ్చి నేను తీసుకుపోతాడు వాడు ఈశ్వరుడు. గోపికలంటే ఋషులు, గోపికలంటే మహర్షులు. ఆ గోపికలు కృష్ణుడు ఒకరినొకరు చూసుకునేవారు, ఒకరి చూపు అంత ఆప్యాయత. గోపికలంటే వాళ్ళు ఋషులు. అది దేహానికి సంబంధించిన విషయం ఏమి లేదు, మనసుకు సంబంధించిన విషయం లేదు, చైతన్యం చైతన్యాన్ని చూసుకున్నట్టు. పాలు పాలులో కలిసిపోతే ఎలా ఉంటాయో, పాలు పాలులో కలిసిపోతే ఎలా ఉంటుందో. కృష్ణుడు గోపికులు కృష్ణుని చూసినప్పుడు చైతన్యాన్ని చూస్తున్నావు అనిపించింది, చైతన్య కృష్ణుడు గోపికులు కృష్ణుని చూసినప్పుడు చైతన్యాన్ని చూస్తున్నావు. చైతన్యం చైతన్యాన్ని చూసుకుంటుంటే, చైతన్యం చైతన్యాన్ని దర్శించుకుంటుంటే, చైతన్యం చైతన్యాన్ని ఐక్యం చైతన్యం చైతన్యంలో ఐక్యం అవుతుంటే, మనస్సుతోటి పనే ఉంది, దేహంతో పనే ఉంది. కర్మంతా మనస్సులో ఉంది, కర్మంతా దేహంలో ఉంది, మనోదేహంలో దాటితే కర్మకు పని లేదు. చైతన్యం అంచేత కృష్ణుడు ఆ చైతన్యం చైతన్యం చూసుకున్నప్పుడు ఆడు కంసుడు ఆడు వస్తాడు, అక్రూరుడు వస్తాడు, అక్రూరుడు కంసుడిని పంపుతాడు ఆ సంపేటానికి బలరామకృష్ణుని మధుర తీసుకురమ్మని, బృందావనంలోంచి మధుర తీసుకురమ్మని అక్రూరుని పంపిస్తాడు. అప్పుడు ఈ గోపికులు కృష్ణుడికి వియోగం వస్తుంది. కృష్ణుడు గోపికులకు ఆ కృష్ణుడి యొక్క శరీరం బ్రహ్మం, ఆ మాట బ్రహ్మం, ఆ చూపు బ్రహ్మం. భగవంతుడు గీతలా అంటాడు, మంచి వాళ్ళని ఉద్ధరించడానికి, భక్తుల్ని అనుగ్రహించడానికి, శిష్యుని రక్షించడానికి, దుష్టుని శిక్షించడానికి, పోనీ రూపం లేని ఈశ్వరుని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈశ్వరుడు రూపరహితుడు, నామరహితుడు, క్రియారహితుడు అయినప్పటికీ భక్తుల కోసం నేను ఎప్పుడూ రూపం ధరించి వస్తాంటే ఆ మళ్ళాంటి వాడే వాడుకోవాలని అని నన్ను అగౌరవపరుస్తున్నారు. మిమ్మల్ని బాగు చేయటానికి వచ్చి అగౌరవాలకు గురవుతున్నాను. నేను నాకు దేహంతో పని లేదు, నేను దేహం కల్పించుకొస్తున్నాను, నేను దేహం కల్పించుకుని వస్తున్నాను. పోనీ వస్తే మీరు నన్ను ఎంజాయ్ చేయటం మానేసి నన్ను అగౌరవపరుస్తున్నారు. మీరు నన్ను ఏం సంతోష పెట్టక్కలేదు, అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. వాడికి మనలాంటి వాడే అనుకుంటున్నారు. నిన్ను గౌరవించక్కర్లేదు, అగౌరవపరుస్తున్నారు అంటాడు ఈశ్వరుడు. మనం అందరం తల్లి కడుపులోంచి పుట్టాం, కృష్ణుడు తల్లి కడుపులోంచి పుట్టలేదు, ఆ మధురలో ఆ జైల్లో తల్లి కడుపులోంచి పెట్టలేదు. ఇంత చిన్న పిల్లవాడి కింద తల్లిదండ్రులకు దర్శనం ఇచ్చాడు. కృష్ణుడు తల్లి కడుపులోంచి పుట్టలేదు, ఇంత చిన్న పిల్లవాడి కింద ఆ మధుర జైల్లో బాలకృష్ణుడు దర్శనమిచ్చాడు. అంతేకాని మనలాగా తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన వాడు, నా శరీరం నేను సృజించుకున్నాను భక్తుల కోసం, నన్ను ఎంజాయ్ చేయటం మానేసి నన్ను అవమానపడుతున్నారు, శరీరం వచ్చినంత కదా ఈ అవమానం, శరీరం వచ్చినంత కదా ఈ అవమానం అంటాడు కృష్ణుడి మీద. అక్కులుడు పంపిస్తాడు, ఎవడు కంసుడు పంపిస్తాడు అని తీసుకొచ్చి ఇక్కడ చంపేద్దామని, ఎవరిని బలరామకృష్ణుని తీసుకురమ్మంటాడు అని చెప్పి వాడు మామూలుని పంపిస్తాడు రారు. ఆ కృష్ణుడి భక్తుడు అక్కులుడిని పంపిస్తూ భక్తుడిని పంపిస్తే వస్తాడు అని తీసుకురేవాడిని తీసుకొస్తే ఇక్కడ చంపే వాడి ఉద్దేశం వేరు, వాడి ఉద్దేశం వేరు. ఇంకోటి భగవంతుడు మీరు ఏదైనా మంచి పని చేసినా కేవలం మంచి పనికి మార్కులు ఇవ్వడు, మీ ఇంటెన్షన్ గుడ్ ఇంటెన్షన్ అక్కడ ఉందో లేదో చూస్తాడు. మీ ఏదైనా బాహ్యంగా మంచి పని చేశారనుకోండి రూపాయికి 10 పైసలు పుణ్యం ఇస్తాడు. మీ ఇంటి మంచి పని చేసినప్పుడు ఇంటెన్షన్ కూడా మంచిది అనుకోండి 100% మార్కులు వేసేస్తాడు. కొంతమంది లోపల ఇంటెన్షన్ మంచిది ఉండదు, బాహ్యంగా ఏదో మంచి పని చేస్తూ ఉంటారు. గౌరవాలకు చేయొచ్చు, ప్రచారాలకు చేయొచ్చు, టాంపాం చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ కోసం చేయొచ్చు, ఇంటెన్షన్ సరిగ్గా ఉండదు. కొంతమంది మంచి పనులు చేస్తారు కానీ ఇంటెన్షన్ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు ఎందుకు చెప్తే చైతన్యం చైతన్యాన్ని చూసుకుంటే ఎలా ఉంటుంది. అలాగే గోపిక నుంచి కృష్ణుని వేరు చేసేటప్పుడు గోపికలు అంటారు, ఎవడ పెట్టాడురా నీకు అక్రూరుడు, నేను క్రూరుడే అంటారు. నీ పేరు ఎవడ పెట్టాడురా ఈ పేరు నీకు, నువ్వు అక్రూరుడు కాదు క్రూరుడివే. పరమాత్మని మమ్మల్ని విడదీస్తున్నావు, పరమాత్మకి మాతో ఉన్న అనుబంధాన్ని నిలదీస్తున్నావు. నీకు అక్రూరుడే, నీ తల్లిదండ్రులు పేరు పెట్టారు, నువ్వు అక్రూరుడు కాదు, నువ్వు అక్రూరుడు కాదు క్రూరుడు అంటారు. గోపుడు ఎవరు నీకు అక్రూరుడు, వాడు భక్తుడే పాపం, వాడు వాడి పేరు అక్రూరుడు, నువ్వు అక్రూరుడు కాదేవయ్యా. నీ పేరులో అక్రూరత్వం ఉంది, నీ మనస్సులో అక్రూరత్వం ఉంది. నువ్వు అక్రూరుడు కాదు క్రూరుడు. కృష్ణుడు తల్లి కడుపులోంచి పట్టలేదు, పేదమంది తల్లి కడుపులోంచి ఉడికా జైల్లో మధురలో కృష్ణ జన్మస్థానం ఇప్పుడు కూడా మీరు మధుర వెళ్తే చూడొచ్చు. ఉడికా ఆ జైల్లో కనిపించాడు బాలుడిగా, బాలకృష్ణుడిగా బిడ్డగా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి వసుదేవుడికి చెప్తాడు, ఈ నది తీసుకెళ్ళి ఈ నది దాటించి పలానా రేపల్లో పలానా నందిని ఇంటికాడ ఆ ఇంటికాడ పడేయమని చెప్తాడు. అన్ని ఆడే ఇన్స్ట్రక్షన్స్ చెప్పేస్తాడు ఈశ్వరుడు. మాయ చేతిలో మనం ఉన్నాం, కృష్ణుడి చేతిలో మాయ ఉంది అనుకుంటా. కృష్ణుడు నారాయణ అనుకుంటే దేవుడు కాదు, సహజంగా దేవుడు. అనుకోవటం వల్ల ఆయన దేవుడు అవ్వలేదు, సహజంగానే దేవుడు. మా బుజ్జి అంటున్నాడు తొందరగా విడిచిపెట్టేయండి, 6 ట్రైన్ ఉంది, నరసాపురం భక్తులు అందరూ వెళ్ళిపోతారు అంటున్నాడు. 5 ముగించేయండి, మీరు చేదస్తంగా పట్టుకోకండి భక్తుల్ని. మీటింగ్ తేలికే పార్టీ కష్టం, మీటింగ్ తేలికే పార్టీ కష్టమని 1 ముందే వదిలేయండి, నరసాపురం ట్రైన్ మర్చిపోవద్దని చెప్తున్నాడు మా బుజ్జి చెప్తున్నాడు. మా బుజ్జి అంటే బాలకృష్ణుడు, మా గైడ్, మా ఫిలాసఫర్. బుజ్జి అంటే మాకు గైడ్, మాకు ఫిలాసఫర్. 5 వదిలేయండి, 6 నరసాపురం ట్రైన్ ఉందని చెప్తున్నాడని పాప. అంటే నీ సంకల్పం నుంచి కోరికలు వస్తాయి, కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంకల్పంలోంచి వస్తుంది. వాసనలోంచి కోరిక వస్తుంది, సంకల్పంలోంచి కోరిక వస్తుంది. ఇక లోపల వాసన లేదు, దాని తాలూకు కోరిక ఏముండదు. వశిష్ఠుడు చెప్తాడు, రామా నువ్వు బ్రహ్మమంటే ఏంటో ఆత్మ అంటే ఏంటో అనుకుంటున్నావు, నీ మనస్సును వాసనారహితం చెయ్యి. నీ మనస్సే బ్రహ్మం, నీ మనస్సే చైతన్యం, నీ మనస్సే ఆకాంతం. రామా బ్రహ్మం అంటే ఏంటో అనుకుంటున్నావు, నీ తెలియని గొడవ వదిలే, తెలిసిన గొడవ పట్టుకో. నీ మనస్సును వాసనారహితం చెయ్యి, సంస్కార రహితం చెయ్యి, ఇదే బ్రహ్మం అయిపోతుంది. బ్రహ్మం అంటే ఏంటో ఏంటో అనుకుంటున్నాము, నీ మనస్సును వాసనారహితం చెయ్యి, ఇదే బ్రహ్మము నీకు అప్పుడు గోచరిస్తుంది. ఇదంత మహాచీకటి. నీ మనస్సులో వాసనామయం ఉంది కాబట్టి, నీ మనస్సు వాసనలు కూడుకుని ఉంది కాబట్టి, నీ మనస్సు వాసన వల్ల కలుషితమై ఉంది కాబట్టి, నీ మనస్సు వాసనతో కలుషితమై ఉంది కాబట్టి, ఆ జన్మాంతర వాసన గురించి నిండి ఉంది కాబట్టి, నీ మనస్సు తప్పు ఒప్పు పుట్టిక చావు లోపల బయట నీకు అర్థమవుతుంది. వాళ్ళు తక్కువ వారు, వాళ్ళు ఎక్కువ వారు, ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నీ మనస్సులో ఉన్న వాసన నుంచి వస్తుంది. ఆ భేద బుద్ధి నశిస్తేనే కానీ నీకు అవేద స్థితి నువ్వు పొందలేదు. అవేద స్థితి నువ్వు పొందే వరకు నేను భయం వెంటాడుతుంది రామ. నువ్వు ఎంత రోజు సరే నేను భయం వెంటాడుతూ ఉంటుంది. ఎవరికైనా 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, రాత్రికా ఎవరైనా వచ్చి తలుపు కొచ్చాడు అనుకోండి, వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనుకుంటారని పాపం వాడు. ఆయన చుట్టాలైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో వచ్చేసారని చూస్తారు. ఈ జన్మలోనే రామకృష్ణుడు అంటాడు, నీకు ఈ జన్మలోనే మోక్షం కావాలనుకో, ఈ జన్మలో నువ్వు తరించాలనుకో, దానికి ఒకటే ఉపాయం ఉంది. దొంగవాడు గదిలో ఉన్నాడు, దొంగవాడు ఒక గదిలో ఉన్నాడు, ఆ పక్క గదిలో డబ్బు ఉంది, 100 కోట్లు డబ్బు ఉంది. ఆ పక్క గదిలో, పక్క గదిలో 100 కోట్లు డబ్బు ఉంది, ఈ పక్క గదిలో ఉన్నాడు. వాడు అందరూ ఎప్పుడు నిద్రపోతారా? ఆయన నిద్రపోవడం. అందరూ ఎప్పుడు నిద్రపోతారా? మనం ఆ గదిలోకి వెళ్ళిపోయి డబ్బు ఎప్పుడు పట్టిపోదాం దొంగ చూస్తూ ఉంటాడు. ఆ డబ్బు ఎప్పుడు ఆ డబ్బు మీద ఉన్న కాంక్ష దొంగకి ఎలా నిద్ర లేకుండా, ఆ నిద్ర బలవంతాన్ని ఆఫ్ చేసుకోడు, సహజంగానే నిద్ర లేకుండా ఉంటాడు. ఆ దొంగక ఆ డబ్బు ఎప్పుడు పట్టిపోదాం దొంగకి ఎంత వేగం ఉంటుందో, ఈశ్వరు పట్ల నీకంత తృష్ణ కనుక ఉంటే, అంటే ఈశ్వరు పట్ల ఆ దొంగకి డబ్బు మీద ఎంత ఆ డబ్బు మీద ఎంత కాంక్షగా ఉంటాడు, ఆ కోరికగా ఉంటాడు, నీకు ఈశ్వరు పట్ల అంత వాంచి ఉంటే, అంత కోరిక ఉంటే, అంత ఈశ్వరుని పొందాలనేటువంటి అంత వేగం నాకు ఉంటే, నీకు ఈ జన్మ నువ్వు తరిస్తావు. మీరందరూ నిద్రపోయినా వాడికి నిద్ర రాదు, మీరందరూ నిద్రపోయాక డబ్బు పట్టిపోతాడు, వాడికి సహజంగానే నిద్ర రాదు. అలాగే ఆ ధనం పట్టిపోదామని దొంగ ఎలా ఉంటే సహజంగా ఆడు గురి అంత ధనం మీద ఎలా ఉంటుందో, మీ మనస్సు కూడా ఈశ్వరుడి మీద, ఈశ్వరుడు పాదాలను, ఈశ్వరుడు భక్తిశుడి ఉంటాను ఆలుష్యం అన్నది, అది ఈశ్వరుడు పాదాల మీద మీకంత గురి ఉంటే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఎక్కడ మీరు మోక్షాన్ని పొందుతారు. గురుజీ ఈశ్వర ఉన్నవాడు ఈశ్వరుడు, ఈ నామరూపాల్లో కనిపించేవాడు అక్కడ ఈశ్వరుడు. నువ్వు రూపబుద్ధిని నామబుద్ధిని ఒక పక్కన పెట్టి చూస్తే ఉన్నవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి భిన్నంగా ఏది లేదు. ఈశ్వరుడికి భిన్నంగా ఏదైనా కనిపిస్తుంటే అది నీ అజ్ఞానం, నీ అజ్ఞానం కారణంగా అలా కనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ ఏమీ లేదు. మనకు భిన్నంగా, మనకంటే వేరుగా ఏదైనా అక్కడ కనిపిస్తామంటే మనలోని అవిద్య కారణం. ఇది దొంగ కూడా దొంగ కింద కనిపించవచ్చు, చీకట్లో దొంగ దొంగ కింద కనిపించవచ్చు. మీకు దొంగ దొంగ కింద కనిపిస్తే దొంగనే దొంగనేదం, కానీ దొంగనేదం కాదు. భగవాన్ అన్నారు, నీ కళ్ళు సరిగ్గా కనపడకపోతే సూర్యుడు కూడా సరిగ్గా కనపడదు. నీ కళ్ళు గుడ్డితనం వచ్చిందనుకో, నీ కళ్ళకే గుడ్డితనం వచ్చిందనుకో, సూర్యుడు ఉన్నాడు నీ కనపడ్డు, సూర్యుడు ఉన్నాడు నీ కళ్ళు గుడ్డితనం వస్తే సూర్యుడు కనపడ్డు. అలాగే నువ్వు అజ్ఞానంలో అవిద్యను కూరుకుపోతే, అజ్ఞానమనే గుడ్డితనంలో కూరుకుపోతే నీ హృదయంలో జ్ఞాన సూర్యుడు ఉన్నా నీకు గోచరించడం. ఆకాశంలో సూర్యుడు ఉన్నా నీ గుడ్డితనం వస్తే అది కనపడ్డది. అలా నీ హృదయంలో జ్ఞానశీరుడున్నా నీకు అవిద్య ఉన్నంతకాలం అజ్ఞానంలో ఉన్నంతకాలం ఉన్నాడు ఇక్కడ. నీ దేహానికంటే నీ ఇంద్రియాల కంటే దగ్గరగా ఉన్నాడు, అది నీకు గోచరించడు. అది లేకపోవటం వల్ల కాదు, అది లేకపోవటం వల్ల కాదు, నీ చూసే శక్తి లేక. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, నీకేమి అలవాట్లు ఉన్నాయనుకోండి, అనుకోండి ఏ ఏ స్థాయిలో నీకు అలవాట్లు వచ్చాయో అదే స్థాయిలో మీ మనస్సు ఉంటే బయటకు రాలేదు. ఇది సైన్స్, నేను చెప్పేది సైన్స్ ఫిక్షన్, నేను చెప్పేది ఫిక్షన్ కాదు సైన్స్. జ్ఞానం అనండి, భక్తి అనండి, ధ్యానం అనండి, లేకపోతే స్మరణ అనండి, ఏది ఉంటానండి, ఆ స్థాయిని మీరు పెంచుకున్నారనుకోండి అలవాట్ల నుంచి మీరు బయటకు రావటం కాదు, మిమ్మల్ని అలవాట్లు విడిచిపెట్టి పారిపోతాయి, పట్టా లేకుండా పోతాయి. చైతన్యం చైతన్యాన్ని చూస్తుంటే, చైతన్యం చోటు చైతన్యాన్ని అనుభవిస్తుంటే మన మనసు ఎక్కడికి పోతుంది బయటికి వెళ్తానికి? ఏముంది బయటికి? మీకు అన్నీ ఉన్నాయనుకోండి, సుఖం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, ఆనందం లేదనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు మీరు? మీకు అన్నీ ఉన్నాయనుకోండి కానీ సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు మీరు? భగవాన్ చెప్పారు, మీకు ఏసీ గది ఉంది, మంచం ఉంది, పరుపు ఉంది, ఏసీ ఉంది, మంచం ఉంది, పరుపు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మీకు నిద్ర బాగా పట్టాను అంతే కదా, నిద్ర బాగా ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీకు నిద్ర పట్టడం లేదనుకోండి, నాకు నిద్ర పట్టకపోయినా ఇబ్బంది లేదు, నేను ఏసీ గదిలో ఉన్నాను, మంచం మీద ఉన్నాను, పరుపు మీద పడుకున్నాను, కాళ్ళ కింద దిండు, తల కింద దిండుని ఎవరైనా అనుకుంటాడో అయ్యి బాబు ఈయన నాకు నిద్ర పట్టడం లేదు అంటే ఎలా అనుకుంటాడు? నిద్ర పట్టినవాడు నాకు నిద్ర పట్టకపోతే లెక్క ఏంటి, మాకు ఏసీ గది ఉందని ఎవడు అనుకోడు, ఆ ఏసీ నిద్ర కోసం. అలాగే నీకు సుఖం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, నీకు ఆనందం లేనప్పుడు, ఇంటి నుండి పైసలు ఉన్నా ఏం చేసుకుంటావు నువ్వు? అమెరికాలో కొంతమంది ఇంట్లో 15 కార్లు ఉంటాయి, వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఒకళ్ళ ఇంటికెళ్ళి అమెరికాలో 15 కార్లు ఉంటాయి వాళ్ళకి, లోకల్గా తిరిగే కారు ఒకటి, లాంగ్ డిస్టెన్స్ తిరిగే కారు ఒకటి, పిల్లకాయలు తిరిగే కారు ఒకటి, భర్త తిరిగే కారు ఒకటి, భార్య తిరిగే కారు ఒకటి, మంగళోడు తీసుకురావాలంటే ఆ మంగళోడు కోసం పంపే కారు ఒకటి, ఒక ఇంటికెళ్ళి 10 కార్లు ఉంటాయి, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. నాకు లేడీ డాక్టర్ చెప్పారు, వాళ్ళు తిరుపతి ఆవిడ మెంటల్ వైద్యం చేస్తూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు వస్తారని మా దగ్గరికి తెచ్చేవాళ్ళ కింద, డబ్బు లేని వాళ్ళు వస్తారు. అక్కడ తిండి లేకుండా అమెరికాలో ఏమైనా చావునవ్వరు, గవర్నమెంట్ పోషిస్తుంది, వాళ్ళు వస్తారు పెద్ద హాస్పిటల్కి. మీరేంటి కదా, ఏదో గవర్నమెంట్ అన్నీ పెడతాను ఏంటి, ఏదో గవర్నమెంట్ ఏదో పెడతాను అనుకోండి, సరిపోక మాకు తెచ్చొస్తున్నారు. డబ్బు ఉంటే పెచ్చ, డబ్బు లేకపోతే పెచ్చ. ఇక పెచ్చ డాక్టర్ గారు ఆవిడ పెచ్చవాడు కాదండి, ఆవిడ పెచ్చవాడికి వైద్యం చేస్తున్నాయి, ఆవిడ పెచ్చవాడు కాదండి. ఆవిడ అంటారట, ఎందుకయ్యా మీకు గవర్నమెంట్ పోషిస్తాను కదా, మీకు తెచ్చంటే మీకు వాళ్ళకి గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నట్టు నెలకి ఇస్తాను, అన్నం బట్టలు ఇస్తారు, మీ షెల్టర్ కూడా చూపిస్తారు, తిండి లేక అమెరికాలో ఏమైనా చావనివ్వరు, ఈ లేజీ పీపుల్ గవర్నమెంట్ నెలకి ఇస్తాను వచ్చేస్తుంది, ఎందుకయ్యా మీకు ఎందుకయ్యా మీరు పెచ్చేస్తారు, అది ఇచ్చి సరిపోతారు కదంటారు. ఈ పని పాటు లేని వాడికి చాలా మటుకు ఇస్తాను, ఇంకా సరిపోతారు, ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద హాస్పిటల్కి, లేకపోతే పెద్ద హాస్పిటల్కి. కొంతమంది ఇంటికెళ్ళి పేచీలు పెట్టుకుంటారు, వాళ్ళు హాస్పిటల్కి వచ్చేస్తూ ఉంటారు. ఆవిడ అంటున్నారు, ఏమంటే మేము బాగుపడటానికి ఎక్కువ మంది పేషెంట్లు అక్కర్లేదు, 10 పేషెంట్లు చాలు అంటున్నారు ఆవిడ. ఆ పెచ్చ పూర్తిగా ఎలాగ తగ్గదు, వాళ్ళే వస్తూ ఉంటారు, వాళ్ళు మేము మెయింటైన్ అయిపోతాం అంటున్నారు. మా సంసారం బాగా వెళ్ళటానికి 10 మంది పెంచోళ్ళు చాలా అంటున్నారు. మా ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతుంది అంటున్నారు. అదే రెండు మూడు నెలలు మందులు వాడతారండి, ఆ మందులు వాడాక మళ్ళీ వస్తే మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఏదో సమస్య వాళ్ళకి మనం సమాధానం ఎలా పొందాలో తెలియదండి వాళ్ళకి. ప్రతి సమస్య కూడా భూతద్దంలో పెట్టినట్టు చూస్తారు వాళ్ళు. చిన్న సమస్య కూడా ఆయనకి పెద్ద సమస్య కింద కనిపిస్తుంది భూతద్దంలో చూసినప్పుడు. ఈ మెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చేస్తారు, కానీ ఫీజు ఉంటుంది కదా సరిపోతుంది నాకు అంటున్నారు లేడీ డాక్టర్ గారికి. మా పొట్ట వెళ్ళిపోతుంది అంటున్నారు. ఎక్కువ మంది పిచ్చోళ్ళు అక్కర్లేదు, కొంతమంది పిచ్చోళ్ళు మాకు చాలా అంటున్నారు ఫ్యామిలీ మెయింటైన్ అవ్వటానికి. ముగిస్తున్నావు, తొందరగా ముగిస్తున్నావు అండి. అంటే నువ్వు పోగొట్టుకోవాల్సింది అహంభావుంది, పోగొట్టుకోవాల్సింది వ్యక్తిభావుంది, ఈ ఫాల్స్ అయినాయి, ఆ దేహాభిమానాన్ని నువ్వు సులువుగా నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసిన దేహాభిమానాన్ని రిడ్యూస్ చేసుకొని తగ్గించుకోవాలి. దేహాభిమానం నీకు శవబుద్ధి పోతేనే కానీ ఆత్మబుద్ధి కలగదు, శవబుద్ధి పోతేనే కానీ శవబుద్ధి కలగదు నీకు. అంటే నీకు స్లోగా నువ్వు స్లోగా రిడ్యూస్ దేహాభిమానాన్ని స్లోగా రిడ్యూస్ చేసుకునేవాలి. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి, ఎక్కడైనా ప్రయాణం చెయ్యి. ఇప్పుడు నువ్వు శరణాగతి వల్ల కూడా అహంభావం నశిస్తుంది. శరణాగతి వల్ల నీకు దేవుడి మీద నమ్మకం, పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, నారాయణదేవి ఒకడు ఉన్నాడు అని నమ్మకం లేదనుకోని విచారణ మార్గంలో ప్రయాణం చెయ్యి. హూ ఇస్ దిస్ సార్ నువ్వు దిస్ బాడీ బాగుండాలి, ఈ దొంగ నేనెవరు, ఈ అబద్ధాన్ని నేనెవరు, ఈ మిథ్యా నేనెవరు, ఏ తలంపు వచ్చాక మిగతా అన్ని తలంపులు వస్తాయో ఈ తలంపు ఎవరు అని విచారణ మార్గంలో ప్రయాణించేది. భగవంతుడు ఒకడు ఉన్నాడని, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని విశ్వాసం ఉందా నీకు శరణాగతి మార్గం సరిపోతుంది. విచారణ మార్గం కంటే శరణాగతి మార్గం నీకు ఎక్కువ స్వీట్గా ఉండొచ్చు. నీకు ఎక్కువ పూర్వజన్మల్లో నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేశావు ఈ జన్మలో ఆ మార్గం చేత నువ్వు ఆకర్షించబడతావు. రిమెంబర్ గాడ్, లవ్ గాడ్, ఆల్వేజ్ లవ్ గాడ్. నువ్వు భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాం అనుకుంటున్నాం, మన భక్తి అభివృద్ధి అయికొంది, మన శరణాగతి అభివృద్ధి అయికొంది, భగవంతుడి మీద మనకున్న ప్రేమ మనకున్న భక్తి దాని యొక్క బలం పెరిగేకుంది. భగవంతుడు ఉన్నాడు మనం లేకున్న సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం ఉన్నాం దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కొంతకాలం ఇంకా దేవుడు ఉన్నాడు మనం లేకున్న సంగతి మనకు తెలుస్తుంది. మన అహంభావం యొక్క వేగం వల్ల మనకు ఆ విషయం తెలియటం లేదు, ఆయన లేకపోవటం వల్ల కాదు. మీరు ఆనందాన్ని ఊగిసలాడాలి. మీరు నువ్వు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనుకోండి, మనకు కుంగిపోవనుకోండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అనుకోండి, కుంగిపోవనుకోండి, అప్పుడు ఉన్నాయి కింద పలచబడిపోతుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోతాం అనుకోండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కుంగిపోతాం అనుకోండి, ఉదయ గంది బలపడిపోతుంది. ఉదయ గంది పలచబడాలంటే బాహ్య పరిస్థితులు మనం అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోకూడదు, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉంటే పొంగిపోకూడదు. అలా ఉంటే హృదయంగా ఛేదించబడుతుంది. అలా రోజుకు ఒక రకంగా ఉంటామనుకోండి, దేహాభిమానం పెరిగిపోతుంది, దేహాత్మబుద్ధి పెరిగిపోతుంది, ఈ మూల తలంపు బాడీ బౌండ్ అయి పెరిగిపోతూ ఉంటుంది, ఈ దొంగనే పెరిగిపోతూ ఉంటుంది. దొంగనైనా తీసి మీరు పక్కకి పెట్టారనుకోండి ఏమీ లేదు, ఉన్నదే సుఖం, ఉన్నదే శాంతి, ఉన్నదే ఆనందం. అయితే దొంగ మీద మనం సాటిస్ఫై చేయకూడదు. అలా మనుషులు ప్రతి మానవుడు కూడా జనరల్గా అహంకారం కోసమే బతుకుతూ ఉంటాడు. అది మనకు లోచూపు మనకు వస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. మనం భగవంతుని కోసం బతకాలి, కానీ మనం అహంకారం కోసం బతుకుతున్నాం కానీ భగవంతుని కోసం బతకటం లేదు. కానీ మనం భగవంతుని కోసం బతుకుతామంటే ఆయన మనకి ఏదైతే జయం వస్తువో, మన ధ్యానానికి ఏదైతే జయం వస్తువో, అక్కడ మన మనస్సును నిలబెట్టి కనుక ఉంచితే దేహ మనం నశిస్తుంది, హృదయ గ్రంథి నశిస్తుంది, చిల్లర చింత ఆగిపోతాయి, మనకు అవసరమైన తలంపులు రావు, ఇంకా ఏకాగ్రత కలుగుతుంది. స్వామీజీ అనేవాడు పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇది ఓన్లీ కీ టు ది ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. విశ్వాసం పోకూడదు. ఒకసారి రామకృష్ణుడిని వివేకానంద అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, భక్తులు 5 మంది ఉన్నారు అక్కడ, భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారు. సన్యాసుల దగ్గర ఏ పుస్తకం ఉన్నా, ఏ పుస్తకం లేకపోయినా అందరి దగ్గర భగవద్గీత ఉంటుందని రామకృష్ణుడు చెప్తున్నాడు. సర్వసాధారణంగా అందరి ఇంటికాడ కూడా మిగతా పుస్తకాలు ఉన్నా లేకపోయినా భగవద్గీత ఉంటుంది, సన్యాసుల దగ్గర కూడా భగవద్గీత ఉంటుంది. భగవద్గీత ఎవరి జేబులో ఉందో వాళ్ళ జేబులో 4 వేదాలు ఉన్నట్టు, భగవద్గీత ఎవరింటికాడ ఉందో ఎవరి జేబులో ఉందో వాళ్ళ ఇంటికాడ 4 వేదాలు ఉన్నట్టు, వేదసారమే భగవద్గీత. ఈ భగవద్గీత గురించి కృష్ణుడు మాట్లాడుతున్నట్టు ఏమన్నాడు, అప్పుడు బిఏ సెకండ్ ఇయర్ బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఎవరు, స్వామీజీ. వాడికి నాస్తిక భావాలు ఉండే అప్పుడు, నాస్తిక భావాలు అదే కృష్ణుడు ఇలా మనకి భగవద్గీతను బోధించాడు అని రామకృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడే బోధించాడో మరొకడో బోధించాడో, ఎవడో రాసింది భారతంలో మధ్యలో తీసుకొచ్చి పెట్టాడో ఆడో కృష్ణుడే చెప్పాడని, ఇదంతా కృష్ణుడే చెప్పాడని నమ్మాలని ఎక్కడో నమ్మాడు స్వామీజీ. కృష్ణుడే చెప్పాడు, మరొకడు చెప్పాడు, ఎవడొకడు చెప్పాడు, ఎవడో చెప్పింది అక్కడ తీసుకొచ్చి భారత మధ్యంలో పెట్టాడని భగవద్గీతని, కృష్ణుడే చెప్పాడు నిర్ధారణ ఎక్కడుంది అంటున్నాడు. అప్పుడు రామకృష్ణుడు నిగ్గిరపోయాడు, మూర్చొచ్చి మనిషి ఎలా అయిపోతాడు, నిగ్గిరపోయాడు. ఇది బాగుపడతాడు అనుకుంటున్నాను, ఇది బాగుపడతాడు అనుకుంటున్నాడు, ఏంటి విశ్వాసం లేని వాడు అయిపోతున్నాడని. కృష్ణుడు చెప్పాడని మనకు శాస్త్రం చెప్తుంది, కృష్ణుడు చెప్పకపోతే కృష్ణుడు చెప్పలేదని చెప్పిన శాస్త్రం, భగవద్గీత కృష్ణుడే చెప్పాడని శాస్త్రం చెప్తుంది, వీడు శాస్త్రం విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. వీడు బాగుపడతాడని అనుకుంటున్నాను, వీడి మీద కొండను తాచి పెట్టుకున్నాను నేను, కృష్ణుడే చెప్పాడు, ఎవరో చెప్పాడు, ఎవరో చెప్పిందని భారతంలో పెట్టాడమో నేను స్వామి వివేకానంద అంటున్నాడు. రామకృష్ణుడు నివ్వెరపోతాడు, ఏం నీతి ఇంత విశ్వాసహీనుడు అవుతున్నాడు వీడని. అప్పుడు దగ్గరికి ఏం అనలేదు, నువ్వు విశ్వాసహీనుడు అవుతున్నావు, నువ్వు నాస్తికుడు అవుతున్నాడు అని స్వామీజీని రామకృష్ణ దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి రమ్మ నిమిరాడు, నిమిరి దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడ మనిషి రాంగ్ థింకింగ్ వస్తున్నామో లేకపోతే స్నేహ సహవాస దోషాలు అలా మాట్లాడుతున్నాడు మనకుని, దగ్గర కూర్చోబెట్టుకుని నిమిరి ఆ దోణ ఎలాగైతే నిమురుతారో, బేరగాడు దోళ బేరగాడు దోణ ఎలాగైతే నిమురుతాడో, ఆ దగ్గర కూర్చోబెట్టుకుని వాడు నిమిరి వాడి శక్తితోటి వాడిని నింపుతాడు, వాడి శక్తిని స్వామీజీకి పోసి నింపుతాడు, ఆ శక్తితోడు ఆడని వాడి బుద్ధిని నింపుతాడు, శక్తిని పోస్తాడు, అంటే విశ్వాసం, వాడి విశ్వాసం చెలిస్తానని భయపడతాడు. తెలియగలవాడే బుద్ధిమంతుడే, మనో నిగ్రహం ఉన్నవాడే, ఇటువంటి చిన్న మాటలు మాట్లాడుతున్నాడు, కృష్ణుడే చెప్పాడు ఎవడో చెప్పాడు అంటున్నాడు, వాడే చెప్పాడు ఎక్కడుంది, ఎవడో చెప్పింది తీసుకొచ్చి భారతంలో పెట్టాడని అన్నాడు. ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడతాడు, ఏంటి బాగుపడతాడని అనుకుంటాడు. దగ్గర పిలుస్తాడు, దోళ బేరగాడు దోళని ఎలా నిమిరినట్టు నిమురుతాడు, ఆ కళలోకి చూస్తాడు, తన శక్తిని అతను నింపుతాడు. వాడు పాడవ్వకూడదని, వాడి ద్వారా ఎంతో లోకక్షేమం కోసం పని అవ్వాల్సి ఉంది, వాడు స్వామీజీ అవ్వబోతున్నాడు, నరేంద్రుడు వివేకానందగా మారుతున్నాడు, స్వామీజీగా మారుతున్నాడు, వాడు పాడవకుండా ముందు రక్షణ కోసం చుట్టూరు కంచి వేస్తాడు వాడు రామకృష్ణుడు. ఇంకేది మొక్కగా ఉన్నప్పుడు కొంత కంచి అవసరం. మీరు పిల్లలు మీ ఇంటికాడ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాడైన తర్వాత వాళ్ళు స్నేహాలుగా వాళ్ళ స్నేహం వాళ్ళు మీరు స్నేహితులుగా చూడవచ్చు, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చుట్టూరు కంచి ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలి, అలవాట్లు ఏంటి, వాళ్ళ గుణాలు ఏంటి, వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంది అని మీరు చూసుకోవాలి. పెద్దోడు అయిన తర్వాత వాళ్ళు మీరు స్నేహంగా స్నేహితులతో సమానంగా చూసొచ్చు, కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చుట్టూరు కంచి ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి. అంటే వాళ్ళకి హ్యాబిట్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మా బుద్ధి జ్ఞాపకం వస్తే ముగిస్తున్నాం. అంచా నీకు ఈశ్వరుడి మీద ఈ అహంకారంలో ఏదో పెద్ద సొమ్ము ఉంది అనుకుంటున్నావు, నీ అహంకారం బంగారం అనుకుంటున్నావు. భగవాన్ అంటున్నారు నీ అహంకారం నీకు బంగారం అనుకుంటున్నావు, నీ అహంకారమే నువ్వు సొమ్ము అనుకుంటున్నావు. అది దుమ్ము అని నీకు తెలుగుతుంది, సొమ్ము అనుకుంటున్నావు. ఈ అహంకారం సొమ్ము అనుకుంటున్నావు, దుమ్ము. ఆ దుమ్ము సొమ్ము కింద నీకు కనిపిస్తుంది. అది ఏంటి, ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికంటే నీకు బంగారం కింద కనిపిస్తుంది. అది ఎందుకు పనికిరాడండి? ఈ అహంకారం ఎందుకు పనికిరాదు అనే సంగతి గురువు అనుగ్రహం లేకుండా నీకు తెలియదు. నీలో అహంకారం నీకు బంగారం కింద కనిపిస్తుంది. గురువు యొక్క దయ లేకుండా, ఈశ్వరుని కటాక్షం లేకుండా, సత్పురుషుని సహవాసం లేకుండా అది ఎందుకు పనికిరాదు అనే సంగతి నీకు తెలియదు. సత్పురుషుని సహవాసం వల్ల, గురువు యొక్క కటాక్షం వల్ల క్రమేపి స్లోగా స్టడీగా అది ఎందుకు పనికిరాదు. ఒక గడ్డి పరకు కూడా విరుగు చేయదు. అంతకంటే పేడ మెరుగు, పేడ చేరేసుకుంటే కొన్ని బలం, పేడ కొన్ని విరుగుకూడదు. ఈ అహంకారానికి లేదన్న సంగతి సత్పురుషుని సహవాసం వల్ల, గురువు దయ వల్ల తెలుస్తుంది. అది ఎందుకు పనికి, ఏదైతే నువ్వు బంగారం అనుకుంటున్నావో అది ఎందుకు పనికిరాదు అన్న సంగతి నీ గురువు అనుగ్రహం లేకుండా నీకు తెలియదు. అది పేడే, పేడే పెరిగింది. పేడ పొలంలో వేసుకుంటే వాళ్ళకి బస్తాలు ఎక్కువ పండుతాయి. ఎందుకు పనికిరాంది? నీకు బంగారంలా కనిపిస్తుంది, అందరికీ విడిచిపెట్టలేకపోతున్నావు దాన్ని. అది క్రమేణి స్లోగా స్టడీగా సజ్జన సాంగత్యం వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల, పోనీ కంపెనీ వల్ల, గురువు యొక్క దయ వల్ల అది ఎందుకు పనికిరాని సంగతి నీకు బుద్ధి గోచరిస్తుంది. అది ఎందుకు పనికిరాందే నీకు బంగారం కింద కనిపిస్తుంది. నువ్వు అది అలా కనిపిస్తున్నంత కాలం దాన్ని విడిచిపెట్టలేవు. నువ్వు కాదు, మీ చేతిలో మట్టి ఉంది, మీ చేతిలో మట్టి. ఆ మట్టి బంగారం కింద, అది మట్టి మట్టి అని అర్థం అయ్యి విడిచిపెట్టగలరు. ఆ మట్టి మీకు బంగారం కింద కనిపిస్తా అంటే మీరు చేయి విడిచిపెట్టలేరు. ఒకసారి గాంధీ గారి దగ్గర ఒక వాచ్ ఉండదు, నెహ్రూ గారు ఒకసారి చెప్పాడు ఒక సభలో. మహాత్మా గాంధీ గారి దగ్గర ఒక వాచ్ ఉండదు చెప్పింది. ఎప్పుడు పూర్వపు రోజులు వాచ్ ఆయన చేతికి పెట్టుకునేవాడు కాదు, గాంధీ గారు మొలతాడుకు చుట్టుకునేవారు అన్నారు. మొలతాడు చుట్టుకుని ఆ టైం చూసుకునేవారు అన్నారు. చేతికి పెట్టుకోరు మొలతాడు, ఇది పూర్వపు రోజులు వాచ్. నెహ్రూ గారికి ఆ వాచ్ కొట్టేయని బుద్ధి పుట్టింది అట్లా. జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ వాచ్ మనం కొట్టేయాలి, గాంధీ గారి దగ్గర వాచ్. ఆ వాచ్ మనం సంపాదించాలి. బాపూజీ నీ వాచ్ నాకు ఉంటే ఇస్తాడని తేలిగ్గేపోడు ఆయన. ఆ వాచ్ మనం సంపాదించుకోవాలి. గాంధీ గారి మొల్లున్న వాచ్ అది పాతికేళ్ళ నుంచి అది మొలతాన్ని గారు అడుగుతుంది. అది లాగేయాలి మనం. అది లాగేసి ఆ వాచ్ ఇలా చూసుకుంటుంటే గాంధీ బాపూజీ జ్ఞాపకం వస్తుంది. గాంధీ గారి దగ్గర గడియారం లాగేయాలి. లాగేస్తే చెప్పినా ఆ గడియారం చూసుకున్నప్పుడు బాపూజీ గుర్తుకొస్తాడు. మనం బాధపడవచ్చు, మన చైతన్య స్థాయి పెరుగుతుంది. వాడి మట్టికి సంబంధించిన వాడు కాదు, వాడి ఎత్తకు సంబంధించిన వాడు కాదు. అది ఏం చేశాడు, కొత్త గడియారం కొనేశాడట్ని. వాడండి నెహ్రూ గారు ఏం చేశాడు, తరతరత మెరిచిపోయి కొత్త గడియారం కొన్నాడట్ని. కొత్త గడియారం కొనేశాడు, మంచి బాగా ఆ రోజుల్లో లేటెస్ట్ గడియారం కొనేశాడు. కొనేసి బాపూజీ 10 మందిలో ఉంటే ఆయన బిజీగా ఉంటాడు, ఒంటరిగా ఉంటాయని చూసుకున్నాడు. ఒంటరిగా ఉన్న టైంలోకి వెళ్ళాడు. ఆయన చెప్పాను మీటింగ్లో, ఒంటరిగా టైం చూసుకుని బాపూజీ దగ్గరికి వెళ్ళాడు. బాపూజీ ఏంటో గడియారం సరిగ్గా తిరగటం లేదు అది. అది లోపల ఉద్దేశాన్ని గడియారం లాగేవాడు. ఏం బాపూజీ ఆ గడియారం తిరగచ్చారట. ఓ రోజు స్లో తిరుగుతుంది, ఓ రోజు ఫాస్ట్ తిరుగుతుంది. నువ్వు వస్తున్నావు ఏదో ఇది పో, అప్పుడు కీ ఇవ్వాలండి. నువ్వు రోజు ఒకసారి కీ ఇస్తే చాలు, రోజుకి 2 సార్లు కీ ఇస్తున్నావు, 3 సార్లు మీటింగ్లో కూడా మధ్యలో కీ ఇచ్చుకుంటున్నావు. నువ్వు నీకు మంచి గడియారం తెచ్చేశాను, నీకు మంచి గడియారం తెచ్చేశాను. అయితే అస్తమానం ఏం కీ ఇస్తావు నువ్వు? ఇప్పుడంటే కీలేసి వస్తున్నావు, పూర్వం 24 గంటలు ఒకసారి కీ ఇవ్వాలని దానికి. అయితే నువ్వు ఏం చేస్తావంటే మంచి గడియారం తెచ్చాను, ఆ గడియారం తోటి నువ్వు పనులైపోతాను. ఆ ముద్దు గడియారాన్ని ఎంతకాలం పెట్టుకుంటావు నువ్వు? అంటే నేను మంచి గడియారం తెచ్చేశాను, ఇందులో టైం చూసుకొని పోని ఈ గడియారాన్ని మొలకట్టేసి ఆ గడియారం లాగేశాడు. మంచి గడియారం ఇచ్చాడు, నీకు అర్థమవుతుందండి. మంచి ఇవ్వటం గాంధీ గారి మూలన్న గడియారం కంటే మంచిది ఇచ్చాడు. ఆ గడియారం లాగేశాడు గాంధీజీ, ఆ గడియారం లాగేశాడండి. ఆ గడియారం లాగేసి ఇది ఈ మంచి గడియారం బాపూజీకి ఇచ్చేసాడు. బాపూజీ అభ్యంతరం పెట్టలేదండి. ఆ పాడే ఎప్పుడో పూర్వాంచను గడియారం పుచ్చేసుకున్నాడని లేటెస్ట్ గడియారం మొదలు కట్టే బాబు నెహ్రీ గారు ఆయన చేతులు కట్టేశాడని ఊరకున్నాడండి. ఆ పాత గడియారం పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని ఏం చేశాడండి, ఆయన రోజుకొచ్చాడు ఆ గడియారం చూసుకున్నాడు. బాపూజీ గుర్తు రావటం, గాంధీజీ చనిపోయాడు, శరీరం విడిచిపెట్టేశాడు, ఇంకా కూడా శరీరం పోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి, అయితే గడియారం ఏం చేయాలి? నేను చచ్చిపోతే ఈ గడియారం ఏం చేయవలసింది? గడియారం మాట ఏమైపోతుంది? గాంధీజీ గారు, గాంధీ గారు ఎలా పోయాడు, నేను కూడా ఎలా పోతాను? వచ్చిన వాడు పోవాల్సింది, పోయిన వాడు వస్తాడు, వచ్చిన వాడు పోవాలి. గోయింగ్ ఉన్నప్పుడు కమింగ్ ఉంటుంది, కమింగ్ ఉన్నప్పుడు గోయింగ్ ఉంటుంది. అప్పుడు ఈ గడియారం నేను చచ్చిపోతే ఈ గడియారం నా ఇంట్లో బాగా చూస్తారో చూడరు? ఈ గడియారం మీద నాకున్న గౌరవం ఇంట్లో వాళ్ళకు ఉంటుందో ఉండదో? అది ఏం చేశాడంటే అలహాబాద్ పట్టుకెళ్ళి అక్కడ మ్యూజియం ఉండండి, నెహ్రూ గారి ఇంట్లో మ్యూజియంకి ఇచ్చేశారు అలహాబాద్లో. ఆ మ్యూజియం వాళ్ళకి అప్పు చెప్పేశాడు. ఆ మ్యూజియం వాళ్ళకి చెప్పేసి ఎవరైనా ఇక్కడ వస్తూ ఉంటారు కదా, గాంధీ గారి గడియారం చూపించండి అని. ఇంకో సంవత్సరానికి చచ్చిపోతాం, ఇప్పుడు కూడా మీరు అలహాబాద్ మ్యూజియంలోకి వెళ్తే గాంధీ గారి గడియారం చూడవచ్చు. అంత చూసిరండి, ఇప్పుడు అలహాబాద్ వెళ్తే చూస్తాను అని చెప్పి ఇంత గొడవ తెచ్చి పెట్టాడు నెహ్రూ గారు ఆ గడియారం లాగేయటం. అంటే ఈ అహంకారమే బంగారం వదిలేస్తే, ఇది బంగారంలో కనిపిస్తాను, మీకు అర్థమవుతుంది? ఈ వదిలేస్తే మనం పాడైపోతామని అనుకుంటున్నాం, మీకు అర్థమవుతుందా? ఈ అహంభావం వదిలేస్తే పాడైపోవడం ఈశ్వరు యొక్క స్వరూపం దొరుకుతుంది, ఈశ్వరు చేతిన పనిముట్లవుతుంది. అదే కృష్ణుడు గీతలో చెప్పాడు, మీ పాత శరీరం పోతే కంగారు పడకుండా కొత్త శరీరం వస్తుంది. పుట్టినవాడు చనిపోతాడు, పుట్టినవాడు చనిపోతే ఎంత ఖాయం, చనిపోయినవాడు పుట్టడం కూడా అంతే ఖాయం. ఇక దేహాలు మార్చుకోవటం అంటే బట్టలు మార్చుకోవటం లాంటిది, చనిపోవటం అంటే ఏమి లేదు. పాత శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. రామకృష్ణుడు చెప్పాడు, చచ్చిపోవటం ఏమి లేదు, ఏమి లేదు. ఒక ఇంట్లో ఒక గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళటం ఎటువంటిది? ఒక శరీరం మార్చుకుని కొత్త శరీరంలోకి వెళ్ళటం అటువంటిది? ఒక రూమ్లోంచి మనం మన ఇంట్లో ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వెళ్ళటం ఎటువంటిది? పాత శరీరం పోయిన తర్వాత మనం కొత్త శరీరంలో కూడా ప్రవేశించడం అటువంటిది. ఇంకా చివరిసారిగా చెప్తున్నాను, నరసాపురంలో నరసాపురం ట్రైన్కి వెళ్ళిపోండి, ఒక చిన్న మాట ముగిసినట్లు చెప్తున్నాను. శరీరం ఏదో రోజున చనిపోతుంది, శరీరం ఏదో రోజున చనిపోతుంది, కానీ దేహంతో తాదాత్యం పొంది జీవుడు మీరు చూశారండి, వాడు చనిపోడు, వాడు చనిపోడు, వాడు కొత్త దేహం ధరిస్తాడు, వాడు కొత్త దేహం ధరిస్తాడు. వాడికి ఆ జీవుని మనం బాగు చేసుకోవాలి. అంటే మనం శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా జీవుడికి ఇవ్వటం లేదు. మనం శ్మశానం దాకా వచ్చి శరీరం ఆగిపోతుంది, మనకు కూడా వచ్చేవాడు మన జీవుడు. అంటే వాడిని బాగు చేసుకోవాలి, ఆ జీవుని బాగు చేసుకుంటే, అంటే జీవుడు ఆ జీవుడికి మంచితనం పెంచుకుని ఆ జీవ లక్షణాలన్నీ పోగొట్టుకుంటే ఈ జీవుడే దేవుడితో సమానం అయిపోతాడు. తెలుసుకుంటే దేవుడు, తెలియపోతే జీవుడు. తెలుసుకుంటే సుఖం, తెలియపోతే దుఃఖం. తెలుసుకుంటే మోక్షం, తెలియపోతే బంధం. మీకు ఆ జీవలక్షణాలు మీకు తెలుస్తున్నాయి కదా, ఆ జీవలక్షణాలు పోతే ఏం లేదు, వీడే దేవుడు అయిపోతాడు. జీవుడు దేవుడు లేకుండా లేడు, దేవుడు జీవుడు లేకుండా లేడు. అంటే మనం శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం కానీ జీవలక్షణాలు పోగొట్టుకోవాలి అనే ప్రయత్నం మనం చేయటం లేదు. ఆ జీవలక్షణాలు పోగొట్టుకోవటం జీవలక్షణాలు బంధాన్ని పెంచుతాయి, జీవలక్షణాలు బంధాన్ని పెంచుతాయి, దేవుని లక్షణాలు బంధాన్ని తగ్గిస్తాయి. జీవగుణాలు బంధాన్ని పెంచుతాయి, దైవగుణాలు బంధాన్ని తగ్గించేస్తాయి. అవటానికి ఇది గుణమే, అది గుణమే, కానీ జీవగుణాలు బంధాన్ని తెంపేస్తాయి. జీవగుణాలు బంధాన్ని పెంచుతాయి, దైవగుణాలు బంధాన్ని చెంపేస్తాయి, అవి చెంపేస్తాయి, తాడిని చెంపేస్తాయి. అవటానికి ఇది గుణమే అది గుణమే అని చెప్పి మనం ఏం చేయాలంటే జీవగుణాలు తగ్గించుకుంటే దైవగుణాలు సహాయంగా తీసుకుని జీవగుణాలు తగ్గించేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ జీవుడే జీవుడు అన్న సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. జీవగుణాలు బంధాన్ని పెంచుతాయి, దైవీ గుణాలు బంధాన్ని తగ్గించేస్తాయి. మనం ఏం చేస్తున్నాం, శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా దైవీ గుణాలకి ఇవ్వటం లేదు. అంటే దైవీ గుణాలు మనం ప్రాక్టీస్ చేస్తే ఆ దైవీ గుణాలు వస్తాయి, ఈ జీవలక్షణాలు పోతాయి, దేహాభిమానం తగ్గిపోతుంది, బంధం పోతుంది. లోపల ఈశ్వరుడు దేవుడే ఆ దైవీ గుణాలు ఎప్పుడైతే పెంచుకున్నాం మనం, ఆ దేవుడే మనకి స్వరూపంలో వ్యక్తం అవుతాడు. అదే మోక్షం. దైవీ గుణాలను పెంచుకుంటూ రావాలి, జీవగుణాలని తగ్గించుకుంటూ రావాలి. మనస్సు యొక్క లక్షణాలను తగ్గించుకుంటూ రావాలి, కళ్యాణ గుణాలను పెంచుకుంటూ రావాలి. అయితే శరీరానికి వచ్చే ప్రాముఖ్యత కూడా మనం కళ్యాణ గుణాలకి ఇవ్వటం లేదు. ఈ శరీరానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇచ్చినా శ్మశానంతో ఆఖరి దీని చరిత్ర, దేహగతమైన చరిత్ర బరియల గ్రౌండ్తోటి బర్మన్ గ్రౌండ్తోటి ఆఖరు. అదే బరియల గ్రౌండ్, అదే బర్నింగ్ గ్రౌండ్. కప్పెడితే బరియల గ్రౌండ్, కాలుస్తా అంటే బర్నింగ్ గ్రౌండ్. దేహగతమైన చరిత్ర ఎక్కడతో ఆగిపోతుంది? నర్సాపుల ట్రైన్ టైం అయింది. ఇప్పుడు మీరు వెంటనే వెళ్ళిపోండి, ఇక్కడ ప్రత్యనాలు చేయకండి. ప్రత్యనాలు చేయొద్దు, వెంటనే మీ ట్రైన్కి వెళ్ళిపోండి. తర్వాత మీకు అవకాశం ఉన్నాడు, పక్కన రాముడు ఉన్నాడు, పక్కన రామచంద్రమూర్తి ఉన్నాడు, సీతారాముడు, కళ్యాణ రాముడు. మీకు అవకాశం ఉన్నాడు, రాముడు దర్శనం చేసుకుని కూడా వెళ్ళండి. ఈ పక్కన చేర్చి శివాలయానికి చేర్చే రామాలయం ఉంది, మీకు అవకాశం ఉన్నాడు దర్శనం చేసుకెళ్ళండి. ఒకసారి ఆనిపిసెంట్ అంటుంది, ఈశాపికల్ సొసైటీ ప్రెసిడెంట్ చేసిన ఆనిపిసెంట్, ఓ ఈశ్వరుడు ఈ జీవుడు ఆవిడ 1917 కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది, ఆవిడ కలకత్తా కాంగ్రెస్కి ఆవిడే ప్రెసిడెంట్. ఓ ఈశ్వరుడు కానీ నేను జీవుని నన్ను అగౌరవపరుస్తున్నారు, కానీ నన్ను ఎప్పుడు అగౌరవపరచుతున్నారు? జీవకోటిలో కొంతమంది నన్ను అగౌరవపరుస్తున్నారు. ఓ ఈశ్వరుడు నువ్వు ఎప్పుడు నన్ను అగౌరవపరచటం లేదు, నన్ను చాలా మర్యాదగా చూస్తున్నావు. జీవకోటిలో కొంతమంది నన్ను అగౌరవపరచొచ్చు, ఈశ్వరుడు నువ్వు ఎప్పుడు నన్ను అగౌరవపరచడం లేదు, నువ్వు ఎప్పుడు నన్ను గౌరవిస్తూనే ఉన్నావు. నా చైతన్య స్థాయి ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నావు, పెంచుతూనే ఉన్నావు. ఏదైతే నేను కాదు, ఈ ప్రపంచంలో ఏది నాది కాదు, ఏది నేను కాదు అనే స్థాయికి నన్ను తీసుకొస్తున్నావు, గౌరవించడమే కాదు. జీవకోటిలో కొంతమంది నన్ను ఆదరపరచవచ్చు, నువ్వు నన్ను మట్టికి ఎప్పుడు ఆదరపరచడం లేదు, నువ్వు నన్ను చాలా మర్యాదగానే చూస్తున్నావు, చాలా గౌరవంగా చూస్తున్నావు ఈశ్వరుగా. అంతేకాదు, ఏది నేను కాదు, ఏది నాది కాదు అనే బుద్ధిని కూడా నువ్వే నాకు ప్రసాదించావు. అంటే అని బిసెంటు కలకత్తా కాంగ్రెస్లో మాట్లాడుతూ ఒక సందర్భం, ఏది నేను కాదు, ఏది నేను, ఏది నాది కాదు, ఏది నేను కాదు, ఏది నాది కాదు అని బుద్ధి నాకు ప్రసాదించావు. ఒకవేళ జీవకోటలో కొంతమంది నన్ను అగౌరవపరుస్తున్నా, నన్ను గౌరవించట్లు నేను నింపుతున్నాను ఈశ్వరుడా. తీసుకొచ్చి ఒక మహాసంస్థకి, కాంగ్రెస్ అనే మహాసంస్థకి తీసుకొచ్చి నన్ను ప్రెసిడెంట్ చేసేసావు. నేను ఎప్పుడు నా జీవితంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతానని అనుకోలేదు, కానీ చేసేసావు. అవన్నీ సెకండరీ, అవన్నీ రెండో పక్షం. ఏది నేను కాదు, ఏది నాది కాదు, ఏది నేను కాదు, ఏది నాది కాదు అనే బుద్ధిని నాకు ప్రసాదించావు. జీవకోటలో కొంతమంది నేను ఆగారపరచొచ్చు, కాకపోతే కాంగ్రెస్ బాగుంటుంది, జీవకోట్లో కొంచెం నగరపరచు, ఈ సభలో కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది నగరపరచు నగరపరచు. కానీ ఓ ప్రభు ఊహిస్తాడు, నేను ఎప్పుడు దయగానే చూస్తున్నావు, ఎప్పుడు నేను నగరపరచలేదు, నన్ను ఎప్పుడు గౌరవంగానే చూస్తున్నావు, ఈశ్వరుడా ఎలా ఎలా నీ ప్రేమని నీ ఆప్యాయతను ఎలా తట్టుకోలేను, ఎలా తట్టుకోగలను, నేను ఎలా తీర్చుకోగలను అంటుంది అని బిషంతి ఈశ్వరుడుతో కలకత్తా కాంగ్రెస్ లో చెప్తుంది మాట. అవును, మన దేశం కాదు ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ వచ్చి ఈ దేశానికి, ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని ప్రేమించింది, ఈ దేశాని కోసం జీవించింది, ఇక్కడే మట్టిలో కలిసిపోయింది. ఆవిడ ఇంగ్లాండ్, ఈ దేశం వచ్చింది, ఈ దేశం కోసం జీవించింది, ఆవిడకి ఆవిడకున్న సర్వశక్తి ఈ దేశం యొక్క అభివృద్ధికి పాటుపడింది, ఈ దేశం యొక్క మట్టిలోనే కలిసిపోయింది. బిజెండ్ మాలవీయ బెనారస్ హిందీ యూనివర్సిటీ పెట్టినప్పుడు మాలవీయ ఎంత కష్టపడ్డాడో ఆని బిషెంట్ అంతే కష్టపడింది. ఆని బిషెంట్ అనేది ఒక నేను కష్టపడిన కష్టం తెర మీదకి రానే మాలవీయ. ఈ బెనారస్ హిందీ యూనివర్సిటీ మదన్ మోహన్ మాలవీయ స్థాపించాడని లోకం అనుకోవాలి. నా కష్టం లోకానికి అక్కర్లేదు, నువ్వే స్థాపించావనుకోవాలి, నీ పేరే రావాలి తెర మీదకి, నా పేరు వద్దని చెప్పి బిషెంట్ ఎవరితో మదన్ మోహన్ మాలవీయ చెప్పి నేను తెర కాలం ఉంటానులే, నువ్వు తెర మీద ఉండు, అది అని దట్ ఈజ్ అని బిసెంట్. ఏది నేను అనుకోవటం లేదు, ఏది నేను అనుకోవటం లేదు, ఏది నాది అనుకోవటం లేదు. ఆ బుద్ధి నాకు అనుగ్రహించింది, నువ్వు ఈశ్వరుడే, నువ్వే నువ్వే అనుగ్రహించావు. అయితే ఆ శక్తి రావటం నాకు నేను ఎంతటి దాన్ని అది అది ఆ శక్తి నువ్వే అనుగ్రహించావు అని కలకత్తా కాంగ్రెస్ లో 1917 కలకత్తాలో చెప్పి ఎవరు బిసెంట్ ఆయన బిసెంట్. చాలా కష్టం, ఏది లేని కాదు, ఈ దేహం ఒకటే కాదు, ఏది లేని కాదు, ఏది నాది కాదు, బుద్ధి నువ్వు అనుగ్రహించబోతే నాకు ఎక్కడ వచ్చి వచ్చింది, లేకపోతే జపం చేయటం వల్ల ధ్యానం చేయటం వల్ల వచ్చి నాకు వచ్చింది, నీ అనుగ్రహం వల్ల వచ్చింది, నీ దయ వల్ల వచ్చింది, నీ కంపేషన్ వల్ల వచ్చింది. అయితే జపం చేయటం వల్ల వచ్చేసిందని అనుకోవటం లేదు, అవుట్ ఆఫ్ యువర్ లవ్, అవుట్ ఆఫ్ యువర్ గ్రేస్, అవుట్ ఆఫ్ యువర్ కంపేషన్. మన బిషెంట్ మాటలు ఎప్పుడు నేను జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తాను. 1917 కాంగ్రెస్ బిషెంట్ చేసింది, మన ఆత్మ నేను బ్రహ్మమ్మ నేను ఎలా అనుకుంటున్నాం కదా, పని దేహాన్ని నేను, మా దేహాన్ని నేను కాదు, మనసు నేను కాదు, ఆత్మ నేనని ఇలా అనుకుంటున్నాం కదా, అది కూడా నేనే తలంపలేదు. ఆత్మే కాదు, ఏది నేను కాదని తెలుస్తుంది, వండర్ఫుల్. చెవులేని వాళ్ళందరికీనండి, ఇంకా ముగింపు పాట నేను చేస్తానే చెప్తున్నానుకోవచ్చు. మన చెవులతో ఏదైతే వింటున్నామో, కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, మనసుతో ఏదైతే ఆలోచిస్తున్నామో అది అవుతాం. అది మర్చిపోకండి, ఈ ఒక్క వాక్యం మీరు మర్చిపోకండి. ఎవరింటికి వారు వెళ్ళిపోండి, చెవులు కళ్ళతో నిరంతరం ఏదైతే చూస్తున్నామో, నిరంతరం చెవులతో ఏదైతే వింటున్నామో, ఏదైతే మనసుతో ఆలోచిస్తున్నామో అవి తీరుతాం. ఇది ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరింటికి వారు వెళ్ళిపోండి. ఎప్పుడైతే మీటింగ్ వచ్చినప్పుడు పార్టీని కూడా తప్పదు. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.